యా వాయిస్ క్లియర్ గా ఉందండి, సమయం తీసుకుని.
థ్యాంక్ యూ అండి. మత్తయి సువార్త 14:2-2 ఆ సమయం ముందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు బాప్తిసమిచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియా సాధకము లగుచున్నామని తన సేవకులతో చెప్పెను. థ్యాంక్ యూ బ్రదర్.
3:4 సిస్టర్ అన్నపూర్ణ గారు.
బ్రదర్ క్రైస్ట్ అలర్ట్, 3 చదువుకుందామంటే సువార్త 14:3 ఎలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియాని ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, 4 హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. బ్రదర్ క్రైస్
5:6 బ్రదర్ సుధాకర్ గారు.
అతడు ఇతన్ని చంపగోరను గాని జనసమూహము అతన్ని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడేను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను అన్న ప్రజల.
5:6 తర్వాత 7:8 సిస్టర్ హింబింద్ గారు.
తమ్ముడు వందనాలు. మత్తయి సువార్త 14:7-8 గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగాను. తమ్ముడు ప్రైజ్ లార్డ్.
9:10 బ్రదర్ కొర్నేలి గారు.
అలా ప్రైజ్ లార్డ్. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము, తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గుట్టించెను అన్న ప్రజల.
11:12 బ్రదర్ అనిల్ గారు.
బ్రదర్, వాడతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి ఎద్దకు దాన్ని తీసుకుని వచ్చాను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి.
13:14 సిస్టర్ దీవెన గారు.
ఐసలాడ్ సార్, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్లను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్లిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. ప్రైజ్ లార్డ్ సార్.
15:16 బ్రదర్ సుదర్శన్ గారు.
ప్రైజ్ లార్డ్ సార్. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా.
17:19 బ్రదర్ వెంకటేశ్వర్లు గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. వారు ఇక్కడ మన యొద్ద 5 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చిను. శిష్యులు జనులకు వడ్డించిరి. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
20:21 బ్రదర్ రామరాజు గారు.
వారందరూ తినే తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 నిండి అయితే స్త్రీలను పిల్లలను గాక తినేవారు ఇంచుమించు 5,000 పురుషులు.
చక్కగా 21 ఇవ్వబడిన 21 తమకి ఇవ్వబడిన 1-2 మొత్తం కూడా బైబిల్ స్టడీ టీం మొత్తం అంతా కూడా చదివి చక్కగా సహకరించారు. దాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం నిన్నటి దినాన్ని మనం డిస్కస్ చేసిన 10 ఏమేమి పాయింట్స్ డిస్కస్ చేసామనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్విక్ గా సమరైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను, అందరూ వినవలసిందిగా కోరుతున్నాను. అందులో మొదటగా మనం మొదటి వచనం నుంచి హేరోదు చనిపోయినట్లు లేదు కదా 1-2 మరి యోహాను మృతుల నుండి లేచాడు అని చెప్పి రాజేష్ బ్రదర్ ఎలాగా లైక్ హీరోదు అన్నాడు అనుకుని మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మొదటి రెండు వచనాల్లో అడగడం జరిగింది. దానికి మనం హీరోది యోహాను చనిపోయినట్లు ఇక్కడ లేదు గాని కాకపోతే తర్వాత వచనాల నుంచి మనం చూసుకుంటే గనక యోహాన్ చనిపోయిందంతా ఎక్స్ప్లెయిన్ చేయబడింది కాబట్టి మూడో వచనం నుంచి. సో ఆ వచనాల ఆధారంగా యోహాన్ చనిపోయాడని చెప్పి లైక్ తీసుకోవడం జరిగిందని చెప్పి హీరో చెప్పాడు. హీరో సారీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత రెండవ ప్రశ్నగా మనం మొదటి వచనంలో ఉన్నటువంటి ఆ సమయమందు అన్నదాని గురించి ఆ సమయమందు అంటే ఏ సమయమని తీసుకోవాలని చెప్పి ప్రశ్నకి మనం ఏం డిస్కస్ చేశామంటే యేసు ఆ పైన వచనాల నుంచి 13 అధ్యాయంలో ఉన్న చివరి వచనాలను బట్టి మనం యేసుక్రీస్తు ప్రభు అనేక అద్భుత కార్యాలు చేసినప్పుడు ఆయన కీర్తి ప్రచురమైంది, ఆ అద్భుత కార్యాల గురించి ఆయన కీర్తి గురించి హేరోదు వినినప్పుడు అని చెప్పి మనం తీసుకున్నాం అన్నమాట ఆ సమయం అందంటే. అలాగే మూడవ ప్రశ్నగా మనం రెండవ వచనంలో నుంచి ఇతడు బాప్తిసం ఇచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అనే దానికి ఇతడు అతడు అన్నవి రెండు పదాలు యేసయ్య గురించేనా లేకపోతే యోహాన్ గారి గురించి అన్న దాని గురించి ఇతడు అన్న పదానికి ప్రస్తుత సమయంలో యేసయ్యని అలాగే అతడు అన్న పదానికి యోహాన్ పూర్వం నేను తలకొట్టించిన యోహాన్ అని చెప్పి అక్కడ లైక్ హీరోది గారు మాట్లాడుతున్నట్టుగా మనం తీసుకోవడం జరిగింది. అలాగే నాలుగో పాయింట్ గా హీరోదికి మృతులు లేస్తారు అని చెప్పి ఎలాగ తెలుసు అని చెప్పి మనం తీసుకోవడం జరిగింది, ఆ క్వశ్చన్ లేవనెత్తడం జరిగింది. దాని గురించి కూడా మనం లైక్ హీరోదికి మృతుల్లో ఎలా మృతులు లేసారు హీరోదికి మృతుల్లోంచి లేస్తారు అని చెప్పి ఎలా అన్నారు అన్న దగ్గర ఆయన అలా అనుకున్నాడు, ఆయనే మృతుడు యోహాను మృతుడుగా నేను చంపేసిన యోహానే మరలా తిరిగి లేచి వచ్చాడు అని చెప్పి ఆయన అనుకున్నారు అని చెప్పి మనం తీసుకున్నాము, ఆయన అలా భావించారని చెప్పి ఎందుకంటే అతను ప్రవక్త అని చెప్పి హీరోదు నమ్ముతున్నాడని కూడా మనం తీసుకున్నాం అన్నమాట. అలాగే ఐదవ వచనంలో నుంచి లైక్ హీరోదు ఉంచుకొనుట అనే పదాన్ని మనం నాలుగో వచనంలో ఉన్నటువంటి హీరోదియను ఉంచుకొనుట అనే పదం నుంచి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక ప్రశ్న లేవనెత్తారు, అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ ఉంచుకొనుట అని ఉంది కానీ ఆ మార్కు సువార్తలో సేమ్ ప్యారలల్ రిఫరెన్స్ లోకి వెళ్తే మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో హీరోదు పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఉంది, తర్వాత యోహాను హీరోదు ఉంచుకొనుట అని చెప్పి సంబోధించడం కూడా ఉంది. సో ఎందుకని హీరోదు పెళ్లి చేసుకుంటే మళ్ళీ యోహాను గారు ఉంచుకోవటం అని చెప్పి ఎందుకు అంటున్నారు అన్న ప్రశ్న మనకు రావటం జరిగింది. దాని గురించి మనం ఏం డిస్కస్ చేశామంటే హీరోదు పెళ్లి చేసుకున్నాడు కాకపోతే సహోదరుడు భార్యను ఆశించడం తప్పు కాబట్టి పాత నిబంధన బట్టి యోహాను గారు అందు నిమిత్తమే హీరోది తన సహోదరుడి భార్యని ఆశించాడు కాబట్టి యోహాను గారు లేఖనాల ప్రకారం లేదా ధర్మశాస్త్రం ప్రకారం ఆయన చేస్తుంది తప్పు అని చెప్పి మాట్లాడుతూ అందులో భాగంగా హీరోదియను ఉంచుకునుట అని మాట్లాడారు అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. అందుకని చెప్పే ఆయన పెళ్లి చేసుకున్నప్పటికీ ఉంచుకునుట అని చెప్పి యోహాను గారు రిఫర్ చేశారని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. అలాగే మనకు 6వ క్వశ్చన్ గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే 5వ వచనంలోనేమో చంపగోరెను అని ఉంది, అలాగే 9వ వచనంలోనేమో రాజు దుఃఖపడినను అని ఉంది. సో అయితే 5వ వచనంలో చంపాలి అని అనుకున్న రాజు 9వ వచనంలో రాజు దుఃఖపడి అని ఎందుకు ఉంది, ఎందుకు రాశారు అంటే ఎందుకు దుఃఖపడ్డాడు అనే ప్రశ్న మన సోదరులు అడగటం జరిగింది. అందులో భాగంగా రాజు తన భార్య నిమిత్తం ఇన్ఫ్లుయెన్స్ అయి చంపాలనుకున్నాడు తప్పితే యోహాన్ని ఆయన స్వతహాగా ఆయన చంపాలని అనుకోలేదు. అందువల్ల ఆయన రాజు ఎందుకు అంటే రాజు యోహాను ప్రవక్త అని చెప్పి నమ్మాడు. సో కాబట్టి ఆయన చంపాలని అనుకోలేదు అని చెప్పి మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనకి ఈ విషయాలు కూడా క్లియర్ గా ఉన్నాయని కూడా మనం లేఖనాల ఆధారంగా తీసుకోవడం జరిగిందండి. గత దినాన ఈ 10 వచనాల నుంచి మొదటి 10 వచనాలు మనం డిస్కస్ చేసి ఈ 6 ప్రశ్నలు మనం డిస్కస్ చేసుకోవటానికి ప్రభు సహాయం చేశారు. ఈ రోజు మనం 11వ వచనం నుంచి 21వ వచనాలు మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. మొదటగా ఈరోజు నిన్న గైడ్ లైన్స్ మనం నిన్న బైబిల్ స్టడీ గైడ్ లైన్స్ చదివాం కాబట్టి మళ్ళీ ఈ రోజు వెళ్ళట్లేదు. క్విక్ గా సమరైజ్ చేయాలి 5 నిమిషాల్లో. ఆ సమరైజ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఇప్పుడు తర్వాత మొదటి రోజు మనం డిస్కస్ చేయనటువంటి ప్రశ్నలు, అంటే మనం 11వ వచనం నుంచి మనం డిస్కస్ చేయలేదు అవి గాని, లేదంటే నిన్న డిస్కస్ చేసిన దాంట్లో మొదటి 10 వచనాల్లో ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా గనక మనకి మిస్ అయి ఉంటే, ఏమన్నా డిస్కస్ చేయాల్సినవి ఉంటే, మీరేమన్నా స్టడీ చేసి ఉంటే అవి కూడా మీరు రైజ్ చేయొచ్చండి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. తర్వాత మనం సజీవగా వాహిని కామెంటరీకి వెళ్దాం. ఆ తర్వాత కాంటెక్స్ట్ సందర్భం గురించి మనం మాట్లాడుకొని మనం లైక్ అలాగే పోర్షన్ కూడా డివైడ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం అప్లికేషన్కి వెళ్దాం. సో ఇవన్నీ ఈ రోజు మనం 2వ రోజు బైబిల్ స్టడీ గైడ్ లైన్స్ ప్రకారం మనం ముందుకు వెళ్దాం. అలాగే ఈ సమయంలో మన మధ్యలో మహేష్ అన్న గారు ఉన్నారు కాబట్టి అన్న ప్రైజ్ లార్డ్ అన్న.
ప్రైజ్ లార్డ్. వాయిస్ వస్తుందా
అన్న? వాయిస్ క్లియర్ ఉందన్న.
నువ్వు నడిపిస్తుంది లైన్ లో ఉన్నా
అన్న? ఓకే అన్న. ఓకే, అయితే 11-12 వచనాలు బ్రదర్ అనిల్ గారు దినాన డిస్కస్ చేయడం జరిగింది. సో అనిల్ గారు షేర్ చేసుకున్న పాయింట్ల మీద మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే స్టడీ టీం ఎవరన్నా రెస్పాండ్ అవ్వచ్చండి. లేదంటే బ్రదర్ గారు చెప్పినప్పుడు ఈ పాయింట్ మిస్ చేశారు, ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది, లేదంటే నేను స్టడీ చేసినప్పుడు నాకు ఈ పాయింట్స్ నుంచి ఇలా అర్థమైంది అని ఏమన్నా ఉంటే గనక మీరు మాట్లాడొచ్చండి. వివరంలోకి వెళ్ళొద్దు, ఏదైనా పాయింట్స్ క్లుప్తంగా మీరు మాట్లాడవచ్చు 11-12 వచనాల నుంచి. మొదటి 10 వచనాల్లో నేను డిస్కస్ చేసిన మొదటి 10 వచనాల్లో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికన్నా? స్టడీ టీం రెస్పాండ్ అవుతారా? అందరూ అన్మ్యూట్ లో అన్న చెప్పండి అన్న.
అన్న ఒక చిన్న ప్రశ్న అన్న, యోహాన్ గారు హెరోదు గారు తప్పు చేస్తే గద్దించాడు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాస్టర్స్ బిషప్స్ ప్రవక్తలు అని పిలువబడుతున్న వారు అటువంటి తప్పును ఖండించడానికి ఎందుకు అని ఇష్టపడట్లేదన్న ఒక చిన్న డౌట్ అన్న.
ఏ వచనం ఆధారంగా మీరు ప్రశ్న అడుగుతున్నారన్న?
అన్న బాప్తిస్మ యోహాన్ గారు నువ్వు ఏ రోజు ఏ భార్య ఉంచుకోవడం తప్పు కదా అని 4వ వచనంలో అడుగుతుంది కదా.
ఓకే,
దాన్ని బట్టి ఇప్పుడు మన నేటి సంఘంలో సమాజంలో కూడా అనేక మంది ప్రవక్తలు శిష్యులు అని పిలువబడుతున్నారు కదా పాస్టర్స్ అని, అటువంటి వాళ్ళు సంఘంలో సమాజంలో నడుస్తున్నటువంటి ఆ యొక్క చెడును ఎందుకని ఖండించలేకపోతున్నారు? అధికారులకు భయపడుతున్నారా, లేకపోతే వారు ఏమైనా హింసిస్తారని భయపడుతున్నారు?
మూడు-4 వచనాలు అన్నపూర్ణ సిస్టర్ గారి పోర్షన్ అండి. అమ్మ మీకు క్వశ్చన్ అర్థమైందమ్మా బ్రదర్ అడిగిన క్వశ్చన్?
అన్న ప్రైజ్ లాడన్నా. అన్న అర్థమయ్యింది అన్న. యోహాన్ గారు ఆయన దైవాత్మతో నింపబడి ఆయన హెరోదు రాజుగా ఉన్నప్పటికీ కూడా ఇది తప్పు, నీ సహోదరుని భార్యని నువ్వు ఇట్లా తెచ్చిపెట్టుకోవడము ఉంచుకోవడం తప్పు అని, అది దేవునికి విరుద్ధమైన పని అని గట్టిగా గద్దించాడు. కానీ నేటి సంఘాలలో మాత్రము అలా గద్దించట్లేదన్నా. అలా గద్దిస్తే ఇంకా వస్తున్న వాళ్ళు కూడా రాకుండా వెళ్ళిపోతారు, మనకి తక్కువ అవుతారు అనే ఉద్దేశంతో చాలా మంది సేవకులు, అంటే అందరూ అని చెప్పను, నేను ఒక్కరిద్దరైతే ఇది వాక్యానికి విరుద్ధము, ఇలా చేయకూడదు, మనము సంఘంలో పౌల్ గారు కూడా చెప్తారు ఒక నీ తండ్రి భార్య అని ఒకడు ఇట్లా ఉంచుకుంటే మీరు గద్దించరా అనేది చెప్తారు మనకి. అలా ఆ వాక్యాలు తెలిసిన వాళ్ళైతే కొంతమంది గద్దిస్తున్నారు, మిగతా వాళ్ళైతే వాళ్ళని దూరం చేసుకోవడం ఇష్టం లేక వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు నాకు వస్తే చాలు కానుకలు వస్తే చాలు అనుకుని ఇంకా గద్దించట్లేదని.
ఓకే మ్యామ్, ఓకే థ్యాంక్ యూ. మీరు చెప్పేది ఒక పాయింట్ లో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే జనాలు మళ్ళీ ఏమన్నా చెప్తే అలాగ పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు సంఘాల నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పట్లేదు అని అంటారు, అంతేనమ్మా సింగిల్ స్టేట్మెంట్ లో? ఆ పాయింట్ చెప్తే సరిపోతుందమ్మా. ఎనీవే థ్యాంక్ యూ. సుధాకర్ అన్న మీకు వచ్చిందా అన్న ఆన్సర్? వచ్చిందా? శిష్యులు గారు వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి సంఘాల్లో చెప్పట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతారన్న భయంతో అని చెప్పి అభిప్రాయపడుతున్నారు.
ఓకేనా, కాంప్రమైజ్ అయ్యి సేవ కొనసాగిస్తారు అనేది నా అభిప్రాయం. ఓకేనా, థ్యాంక్ యూ ప్రెజర్.
ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా పాయింట్స్ ఉన్నాయండి, ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మొదటి పది వచనాలు నిన్న డిస్కస్ చేసిన వాటిల్లో ఏమన్నా మీరు ఇంకా స్టడీ చేసినప్పుడు మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ వచ్చినాయా? ఎవరికి లేకపోతే చాట్ బాక్స్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. చాట్ బాక్స్ లో దీవెన దైవప్రసాద్ గారు, చిత్తూరు, రాజులైనా అధికారులైనా పాపం చేస్తుంటే సేవకుడు తప్పకుండా ఖండించాల, యోహాన్ అదే చేశాడు కాబట్టి, అది ఆల్రెడీ డిస్కస్ చేశాం. సో తర్వాత ఎక్సైజ్ నుంచి అనిల్ అన్న, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి నీయక కల్పనా కథనల వైపునకును తిరుగు కాలం వచ్చును అని చెప్పి 2 Timothy 4:3. ఓకే, ఇది ఎలా రిలేట్ చేస్తారో మరి ఒకసారి అది కూడా పెడితే బాగుంటుంది. ఈ వచనాన్ని ఏ ఉద్దేశంతో పెట్టారని ప్రదీప్ గారు ఏమంటారంటే, కానుకలు రావని గద్దించట్లేదు అని చెప్పి కూడా బ్రదర్ ప్రదీప్ గారు మాట్లాడుతున్నారు. అలాగే యేసుమణి గారేం, ఈ రోజు సేవకులు ఎక్కువ మంది మనుషులను సంతోష పెడుతున్నారు, దేవుని సంతోషం చూడట్లేదు అని చెప్పి సిస్టర్ మాట్లాడుతున్నారు. అలాగే ప్రదీప్ గారు, ధనాపేక్ష బోధ చేసే వాళ్ళు గద్దించలేరు. ఓకే, సరే అండి. ఓకే, చాట్ బాక్స్ లో కూడా అలాగే కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నారని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు, లేదంటే మనకు వచ్చే ధనం రాదు అని చెప్పి ఏదో మిస్ అయిపోతాం, ఏదో కోల్పోతాం అన్న ఉద్దేశంలో ఈ లోకంలో పాస్టర్లు కూడా ఎవరు కూడా సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గద్దించట్లేదు, వాళ్ళు పాయింట్అవుట్ చేయట్లేదు అని అభిప్రాయపడుతున్నారు. మంచిది, వాళ్ళు మనం ఎలానే ఉన్నాం కాబట్టి మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం 11-12 వచనాలు, 11-12 వచనాల నుంచి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా లేదంటే మీరు స్టడీ చేసినప్పుడు ఏమైనా పాయింట్స్ ఉన్నా స్టడీ టీం మాట్లాడొచ్చండి. 11-12 వచనాలు నిన్నటి దినాన బ్రదర్ అనిల్ గారు షేర్ చేసుకున్న పాయింట్స్ లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికన్నా? స్టడీ టీం రెస్పాండ్ అవుతారా? 11-12 వచనాల గురించి ఏమన్నా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఒకవేళ మీరు పాయింట్లు ఏమన్నా మర్చిపోయి ఉంటే కనుక ఒకసారి బ్రదర్ అనిల్ గారు క్విక్ గా మీ 2 పాయింట్స్ మీరు నిన్న మీ సొంత మాటల్లో చెప్పారు కదా, అది ఒకసారి రిపీట్ చేస్తారండి. 11-12 వచనాల నుంచి క్విక్ గా రిపీట్ చేస్తే ఏమన్నా లైక్ ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు.
బ్రదర్, ఓకే బ్రదర్. వాడతనంటే ఆ బండ్రావుతు వెళ్లి యోహాన్ గారి తలను కొట్టి పల్లెల్లో తెచ్చి ఆ చిన్నదానికి ఇవ్వడం జరుగుతుంది బ్రదర్. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చి ఉంటది. అంతటా యోహాన్ యొక్క శిష్యులు ఆ శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి ఆ విషయాన్ని తెలియజేశారని. థ్యాంక్ యూ బ్రదర్.
ఓకే బ్రదర్, మీ ఓకే 11-12 వచనాల గురించి బ్రదర్ మాట్లాడారు. బ్రదర్ చెప్పిన పాయింట్స్ మీద మీకేమన్నా క్వశ్చన్స్ గానీ ఏమైనా ఉన్నాయండి? లైక్ స్టడీ టీమ్ రెస్పాండ్ అవుతారా? మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? బ్రదర్ చెప్పిన పాయింట్స్ తో మీరు ఏకీభవిస్తున్నారా లేదంటే విభేదిస్తున్నారా? విభేదిస్తే గనక ఏ అంశంలో విభేదిస్తున్నారు మాట్లాడొచ్చండి. స్టడీ టీమ్ రెస్పాండ్ అవుతారా? స్టడీ టీమ్ 10 మంది ఉన్నారండి, రెస్పాండ్ అవుతారా మీరు?
ఓకే,
సుధాకర్ బ్రదర్ కి ఏం ప్రశ్నలు ఏమంటున్నారు? అన్నపూర్ణక మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా?
అన్న ప్రైస్ యోహాన్ గారి శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుకి తెలియజెప్తారు. తెలియజెప్పినప్పుడు యేసు ప్రభు గారు ఏమన్నా యోహాన్ గారి మరణం గురించి ఏమన్నా స్పందిస్తారేమో అని వచ్చినారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నారు అక్కడ. అంటే ఒక మనిషిని అలా చిరసాలు చంపించారు కదా, మౌనంగా ఉన్నారు ప్రభువు అని నా డౌట్ అన్న. ఏమన్నా చేయొచ్చు కదా అనేది నా డౌట్ అన్న. అడగొచ్చు కదా లేకపోతే.
ఓకే, ఇది మీ ప్రశ్న అమ్మ. యేసుకి యోహాన్ శిష్యులు వచ్చి యేసుకి చెప్తే యేసు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, సైలెంట్ గా ఉన్నారనేది మీ ప్రశ్న అమ్మ. ఓకే, అనిల్ బ్రదర్ మీరు అన్న మాట్లాడతారండి. సిస్టర్ గారు అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా?
బ్రదర్ అర్థమైంది బ్రదర్. యేసుక్రీస్తు ప్రభు వారు ఇట్లా యోహాన్ గారిని చనిపోయిన విషయం ఎందుకు రెస్పాండ్ కాలేదని సిస్టర్ అన్నారు. అయితే దీని గురించి బ్రదర్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు జరిగిన సంగతి అతను బాధతో ఒంటరితనం కోసం కొంచెం అక్కడ అడవికి వెళ్ళినని రాయబడింది కదా బ్రదర్, అట్లా వెళ్ళాడని చెప్పేసి నేను అనుకుంటున్నా బ్రదర్.
ఆయన వెళ్ళాడనేది ఆమె కూడా ఏకీభవించారు బ్రదర్. క్వశ్చన్ ఏంటంటే రియాక్ట్ ఎందుకు అవ్వలేదు, రియాక్ట్ అయితే బాగుండేది కదా అని చెప్పి లైక్ సిస్టర్ అడుగుతున్నారు ఎందుకు అలా సైలెంట్ గా ఉన్నారు అని. దాని గురించి మీరు ఏమైనా స్టడీ చేశారా ఆ కోణంలో?
చేయలే బ్రదర్, చేయలే.
ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా స్టడీ టీమ్ నుంచి ఎవరన్నా ఈ ప్రశ్న ఏమైనా మీరు స్టడీ చేసి ఉంటే మీరు మాట్లాడొచ్చండి. లేకపోతే అన్నపూర్ణ సిస్టర్ గారు మీరేమన్నా స్టడీ చేశారా అమ్మా? మీరేమన్నా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ గురించి మీరేమన్నా స్టడీ చేసి నాకు ఇలా అర్థమైంది, ఇందు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి నాకు అనిపించింది అని చెప్పి మీరేమన్నా స్టడీ చేసినా కూడా షేర్ చేసుకోవచ్చు అమ్మా, టైం అన్నా సేవ్ అవుతుంది.
అయితే అది నేను చదువుతున్నప్పుడు ప్రభు ఈ శిష్యులు కూడా ఎందుకు చెప్పారు అంటే యేసుక్రీస్తు ప్రభుకి అయ్యో మా గురువు గారు ఇలా చంపబడ్డాడు కదా అని బాధతో వచ్చి చెప్పారు. కనీసం అక్కడ శిష్యులను కూడా ఏమీ ప్రభు ఓదార్చలేదు, ప్రభు మౌనంగా వెళ్ళిపోయారు. అంటే నాకు అది చదువుతున్నప్పుడు అర్థమైందన్న ప్రభు కూడా అక్కడ దాన్ని బట్టి కొంత అంటే ఆయనకి ముందే జరిగే విషయాలు తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి ఇలా జరుగుతుంది అని ముందే తెలుసుకొని అలా మౌనంగా ఉండి దేవుడు తండ్రి తన చిత్తాన్ని తాను జరగనివ్వాలి తరా అనుకుని అలా అరణ్య ప్రదేశంకి వెళ్ళిపోయాడు అని అనిపించింది అన్న. సో ఇదే చెప్తారా వేరే వాళ్ళు ఇంకేమన్నా చెప్తారా అన్న దాని కొరకు నేను అడిగానన్న ప్రయత్నం.
ఓకేనమ్మా, అమ్మ మీకు ఫస్ట్ కూడా చెప్పాము ఒక స్టేట్మెంట్ ఒక పాయింట్ లో చెప్పాలని చెప్పి నిన్న గైడ్ లైన్స్ లో చెప్పాము. మీరు దాని గురించి ఏ క్వశ్చన్ అడిగినా కూడా 4-5 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఒక్క స్టేట్మెంట్ లో క్లుప్తంగా ఒక స్టేట్మెంట్ లో చెప్తారా
అన్న? శిష్యులు ప్రభువు వద్దకు వచ్చి చెప్పినప్పుడు యోహాను శిష్యులు ప్రభువు వద్దకు వచ్చి చెప్పినప్పుడు ఏదైనా ఆదరణకి ప్రభు చెప్తారేమో అని.
అమ్మా అదంతా కాదు, మీకు ప్రశ్న అర్థమైందో లేదో ఒక పాయింట్ లో ఆన్సర్ చెప్పండి
అన్న. యేసుక్రీస్తు ప్రభు తన చిత్తాన్ని జరిగించడానికి మౌనంగా అరణ్యానికి వెళ్ళినట్టుగా అనిపించిందన్న క్రైస్తలాడ.
ఓకే, తన చిత్తం అంటే ఏ చిత్తం అంటారమ్మా? తన చిత్తం లైక్ జరిగించడానికి అని అంటున్నారు మీరు, పదం వాడారు
అన్న. జరగబోయే కార్యాలు అలా జరిగి అలా జరిగి జరిగించుకోవడానికి అనుకున్నానన్న క్రైస్తలాడ.
మీరు మాటలు మీరు అడిగిన ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానికి రెండు నాకైతే సింక్ అయినట్టు అనిపించలేదు. ఇంకా స్టడీ టీం మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా అండి? సిస్టర్ గారు అడిగిన ప్రశ్న గురించి మీరు ఏమైనా స్టడీ చేసి ఉంటే మీరు ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు క్లుప్తంగా ఒక పాయింట్ లో సమాధానం చెప్తే, ఎందుకంటే మనం ముందుకెళ్ళాలి వాళ్ళ 11 వచనాలు ఉన్నాయి. సిస్టర్ గారు ప్రశ్న అడిగారు, సిస్టర్ గారు ఇలా స్టడీ చేశారని కూడా చెప్తున్నారు. మీరేమన్నా మాట్లాడగలిగితే మీకు ఏమన్నా అవగాహన ఉంటే స్టడీ టీం నుంచి ఎవరైనా స్టడీ చేసాం అనుకుంటే రెస్పాండ్ అవ్వండి. కొర్నేలి బ్రదర్ మాట్లాడండి.
నా ప్రైజులేటలా, యేసుప్రభు వారు వచ్చింది ఈ గొడవలకి అంటే ఇవన్నీ తీర్పు తీర్చడం కాదు కాబట్టి జరిగే ఆయన చిత్తం జరుగుతాయి కాబట్టి ఆయన వెళ్ళిపోయారని అనుకుంటున్నాను.
ఓకే, యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఈ గొడవలకి ఇవన్నీ తీర్చుతా కూర్చుంటానికి కాదు గాని ఆయనకంటూ ఒక పని ఉంది, ఆ పని నిమిత్తం వచ్చారు కాబట్టి ఆ పని చూసుకుంటా వెళ్లారు అని చెప్పి కొర్నేలి బ్రదర్ మాట్లాడుతున్నారు. అమ్మ అన్నపూర్ణ గారు మీరు మీకు ఆన్సర్ వచ్చిందమ్మా మీరు అడిగిన ప్రశ్నకి?
అన్న హిమబింద్ అక్కను అక్క కూడా మాట్లాడతా అన్నారు, తనను కూడా మాట్లాడితే తను కూడా ఏం చెప్తుందో
అవును అడుగుతానమ్మా. మీకు ఈ ప్రశ్న నుంచి ఇప్పుడు కొర్నేలి గారు చెప్పిన దానికి మీకు ఆన్సర్ మీరు సాటిస్ఫై అవ్వలేదా?
బ్రదర్ చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నానన్న, నాకు ఓకే అన్న.
ఓకే మంచిదమ్మా, అక్కడ వరకు చాలమ్మా. సరే ఇప్పుడు హెంబింద్ అక్క మీరు రెస్పాండ్ అయ్యారు కదా, మీరు ఒకసారి చెప్తారా మీరు చెప్తేనే బాగుంటది అంటే అన్నపూర్ణ అక్క అడుగుతున్నారు.
తమ్ముడు వందనాలు.
చెప్పండి.
నేను కొర్నేలు అన్నతో ఏకీభవిస్తూనే ఇంకొక మాట యాడ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. యోహాను యొక్క మరణాన్ని ప్రభు వారు అనుమతించారు కాబట్టి మౌనంగా ఉన్నారు అని నా యొక్క అభిప్రాయం తమ్ముడు. వందనాలు.
యోహాను యొక్క మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు
అనుమతించారు. అంటే ఆయనకి ఇష్టమైంది, ఆయన ఆ విధంగా మరణించడం అనేది, అలా మరణిస్తారన్న విషయం కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు అది అనుమతించాడు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా దానికి అగ్రీ అయ్యారు.
ఏమన్నా వచనాల ఆధారం ఏమైనా ఉందాక అది తండ్రి చిత్తం అని చెప్పి ఎక్కడన్నా డిఫైన్ చేసి కానీ ఏదన్నా ఎక్కడన్నా వచనాలు ఎక్స్క్లూజివ్ గా ఎక్కడన్నా మెన్షన్ చేసినట్టు ఏమైనా స్టడీ చేశారా?
లేదు తమ్ముడు.
ఓకే, ఈ వచనం నుంచి మీరు అలా అర్థం చేసుకున్నారాక యేసు అలా చేశారని చెప్పి క్రాస్ రిఫరెన్స్ మార్క్ కూడా కోట్ చేశారు కాబట్టి ఈ వచనాల నుంచి మీరు ఇలా అర్థం చేసుకున్నారు అంతే కదా?
అవును తమ్ముడు, అవును తమ్ముడు.
ఓకేనండి, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు ప్రభు వారు అది తండ్రి చిత్తంగా భావించారు, అందుకే యోహాను మరణాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేసి సైలెంట్ గా ఉన్నారని చెప్పి హెంబిందు అక్క అభిప్రాయం తెలియజేశారు. ఓకేనండి, మంచిది. మనం లైక్ చాట్ బాక్స్ లో కూడా చూద్దాం. చాట్ బాక్స్ లో కూడా లైక్ కొంతమంది కొన్ని వచనాలు పెడుతున్నారు, కొన్ని రెస్పాన్సెస్ కూడా పెడుతున్నారు, అవి కూడా చదివి మనం ముందుకెళ్దాం. సో విజయచంద్రం ఏం పెట్టారంటే అలా జరగాలని ప్రభువు మౌనం వహించినట్టు అర్థమవుతుంది. ఓకే, శ్రీను బ్రదర్ ఫ్రమ్ పల్నాడు, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు కాబట్టి యోహాన్ని చనిపోయినప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని పెట్టారు. అలాగే ప్రదీప్ గారు ఏమని పెట్టారంటే, డాక్టర్ ప్రదీప్ గారు అపోస్తుల కార్యాలు 9:16 పెట్టారు, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమాలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. సో పౌల్ గారికి చెప్పిన మాట కోట్ చేశారు. ఓకే, తర్వాత పి సునంద్ గారు, సునోద్ గారు, నా సమయం ఇంకా రాలేదని ఆయనకి తెలుసు గనుక, ఓకే సమయం వస్తే అటాక్ చేసేవారు అనమాట. ఓకే, తర్వాత అనిత గారు, ఇంకా అనిత గారు, యోహాన్ గారు వచ్చిన పని పూర్తయింది గాని ఆయన దుఃఖపడడానికి అరణ్యానికి వెళ్లారు. ఓకే సరేనండి, వాళ్ళు కూడా చాట్ బాక్స్ లో కూడా అదే చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన పని ఇది కాదు కాబట్టి ఆయన లైక్ రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి ఆయనకు వచ్చి చెప్పి. సరే మంచిది, మనం ముందుకెళ్దాం. అందరం ఎలానే ఉన్నాం కాబట్టి, అందరూ ఏకాభిప్రాయంకి వచ్చాం కాబట్టి మనం ముందుకెళ్దాం. 13:14 వచనాలు సిస్టర్ దీవెన గారు చెప్పారండి, మరొక్కమారు మనం ఆ పాయింట్స్ రిపీట్ చేయమని అడుగుతాను, సో దట్ స్టడీ టీమ్ ఈసారన్నా క్లియర్ గా విని నోట్ చేసుకుని దాని గురించి మీరేమన్నా ఏకీభవించిన వివేదించిన మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. అమ్మా దీవెన గారు, ఒకసారి మీరు మీ పాయింట్స్ సులభ భాషలో క్లుప్తంగా మాట్లాడతారమ్మా.
యేసు ప్రభు యోహాను మరణ వార్త విని ధోని ఎక్కి అరణ్యానికి వెళ్లిపోయారు సార్, ఏకాంతంగా ఉండడానికి. కానీ అక్కడికి కూడా జనసమూహం వచ్చినప్పుడు వారిని చూసి జాలిపడి వారిలో ఉన్న రోగులను స్వస్థపరిచారు సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సిస్టర్ గారు చెప్పిన పాయింట్స్ తో మీరు ఏకీభవించినా విభేదించినా మీరు మాట్లాడొచ్చండి. టీమ్ సభ్యులు ఎవరన్నా రెస్పాండ్ అవుతారా ఈ పాయింట్స్ తో మీరు ఏకీభవించినా విభేదించినా 13:14 వచనాల నుంచి? లేదంటే మీరు ఏమైనా యాడ్ చేస్తాను, నేను ఇలా స్టడీ చేశాను అనేది ఏమైనా ఉన్నా కూడా చెప్పొచ్చండి. స్టడీ టీమ్ రెస్పాండ్ అవుతారా అండి?
అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా.
అన్నా చెప్పండి అన్న.
గొప్ప జన సమూహం చూసి వాళ్ళ మీద కనికర పట్టడం అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ మీద కనికర పడవచ్చు?
సిస్టర్ గారు చెప్పిన పాయింట్స్ తో మీరు ఏకీభవిస్తున్నారన్నా, ఏకీభవిస్తూ మీరు ప్రశ్న అడుగుతున్నారా లేదంటే? ఓకే, అది ముందు చెప్తే సిస్టర్ గారితో ఏకీభవిస్తున్నారా లేదో మాకు కొంచెం క్లారిటీ వస్తుంది అన్న, అప్పుడు కొంచెం సిస్టర్ గారు రెస్పాండ్ అవ్వాలన్నా బాగుంటుంది. సరే ఎనివే అండి, లైక్ బ్రదర్ గారు ఏమడుగుతున్నారంటే కనికరపడి చేయటాన్ని మనం ఎలా తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు, అంతేనా బ్రదర్ మీ ప్రశ్న?
అదే బ్రదర్, అదే బ్రదర్.
14 ఉన్నటువంటి మాటను బట్టి బ్రదర్ క్వశ్చన్ అడుగుతున్నారు, వారి మీద కనికరపడి వారిని వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు కదా, దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి అనే దగ్గర కనికరపడ్డారు స్వస్థపరిచారని అక్కడ ఆల్రెడీ రాశారు కదా, ఇంకేం తీసుకోవాలి అని మీది డౌట్ ఒకసారి క్లారిఫై చేస్తారు బ్రదర్?
అంటే వాళ్ళు స్వస్థపరిచారు అని కనికరపడ్డారు అని ఉంది కదా,
అంటే కనికరపడి స్వస్థపరిచారు అని రాశారు, అందులో మీ ప్రశ్న ఏంటి అనేది క్లియర్ గా ఏమన్నా మాట్లాడగలిగితే, స్పెసిఫిక్ గా అడగగలిగితే బాగుంటుంది డిస్కస్ చేయడానికి. సరే మంచిదండి. లైక్ ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇందులో, చాట్ బాక్స్ లో చూద్దాం ఈలోపు. స్టడీ టీం మీరు రెస్పాండ్ అయ్యేలోపు నేను చాట్ బాక్స్ ని కూడా చూస్తున్నాయండి. చిత్తూరు నుంచి కే కళ్యాణి ప్రసాద్ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారు? తండ్రి చిత్తానికి అప్పగించాడు ఇందాక వచనాల గురించి, అదే అందరు అభిప్రాయపడ్డారు. ఓకే. శామ్యుల్ బ్రదర్ ఏమని పెట్టారంటే, అంతటా అపోస్తలు యేసుని వద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. మార్కు 6:30. ఓకే. అలాగే అనిల్ ఎక్సైజ్ వరంగల్, అనిల్ అనుభవం ఏమని పెట్టారంటే, ఏసయ్య కనికర పడటం అర్థం కాకపోవటం ఆశ్చర్యం. ఓకే. శాంతిరాజు గారు కొత్తగూడెం, యోహాను గారు మరణము తరువాత యేసుక్రీస్తు పరలోక రాజ్యం సమీపించింది అని ఎవరిని ఉద్దేశించి చెప్పారు? ఎవరిని ఉద్దేశించి చెప్పారా? ఎక్కడుందో ప్రశ్న, ఈ వచనాలు ఎక్కడ లేదు కదా. సరే, వేరే ప్యారలల్ రిఫరెన్సెస్ లో సిస్టమ్ తీసుకున్నట్టున్నారు. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడ కాలినడకను పరిగెత్తుకుని వారి కంటే ముందుగా వెళ్లారు. అక్కడ ఉన్నది మళ్ళీ తిరిగి సొంత భాషలో చక్కగా రాశారు శామ్యుల్ బ్రదర్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రదీప్ గారు మార్క్స్ వార్త 6. సరే అండి, వచనాలు మీరు కోట్ చేయొద్దండి. వచనాలు కోట్ చేస్తే దాన్ని ఇక్కడ ఎలా రిలేట్ చేసుకోవాలో కూడా చెప్పండి. ఆ వచనాలు మేమే చదువుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న వచనానికి మీరు ఇంకో వచనం చెప్తే దాని అర్థం మేము రాసుకోవాలంటే ఇంకా సమయం అయిపోతుంది. సరే ఎనీవేనండి, ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ 13-14 వచనాల నుంచి ఏమన్నా మీ ప్రశ్నలు ఉన్నా, మీరు నేను చదివినప్పుడు నాకు ఇలాగా అనిపించింది అన్నా, ఏమైనా యాడ్ చేయాలనుకున్నా స్టడీ టీం రెస్పాండ్ అవ్వచ్చండి.
సార్ వందనాలు సార్, నా వాయిస్ క్లియర్ గా ఉందండి?
ఎస్ బ్రదర్, మీ వాయిస్ క్లియర్ గా ఉంది.
సార్ 13:2 జనసమూహములు ఆ సంగతి విని. జనసమూహములు విన్న సంగతి ఏంటి సార్?
పదమూడవ వచనంలో జనసమూహములు ఆ సంగతి విని అనే ప్రశ్నకి అనేది ఏ సంగతి విని అని చెప్పి బ్రదర్ మాట్లాడుతున్నారు. అక్కడ వచనాల్లో మీకు అది క్లియర్ గా లేదా బ్రదర్?
అంటే యేసుప్రభు వచ్చారని విన్నారా, లేకపోతే యోహాన్ గారు చనిపోబడ్డారు అని ఆ రెండు, యేసుప్రభు వచ్చారు యోహాన్ గారు చనిపోబడ్డారు రెండు విషయాలు విన్నారా? యేసుప్రభు వచ్చారనే ఒక సంగతి విన్నారా సార్?
ఓకే బ్రదర్, అది మీరు స్టడీ చేశారా? మీరు స్టడీ చేసినప్పుడు మీకు ఆ వచనంలో మీకు కనపడలేదా? మీరే చెప్తే లైక్ ముందుకెళ్దాం. మీరు స్టడీ చేసి
అలాగే సార్ చెప్తాను సార్. చెప్పబడ్డారు పాతి పెట్టబడ్డారు అనే సంగతి యేసుప్రభు వారు విన్నారు. ధోని ఎక్కి అక్కడ నుంచి వెళ్లారంటే ఒక సముద్ర ఒడ్డు నుంచి లేకపోతే నది ఒడ్డు నుంచి వేరే వైపు వెళ్లారు, ధోనిలో వెళ్లారు. జనసమూహంలో అవతల వైపు ఉన్న జనసమూహంలో ఆ సంగతి యేసుప్రభు వారు వచ్చిన సంగతి విన్నట్లుగా పట్టణాల నుంచి కాలినడకం వచ్చినట్లుగా నేను అర్థం చేసుకున్నాను సార్.
బ్రదర్ మీరు వచనాన్ని రిపీట్ చేశారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, జనసమూహములు, మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, జనసమూహంలో ఆ సంగతి విని, ఏ సంగతి అన్నది ఒక్క పదంలో చెప్పొచ్చు ఆన్సర్. ఆ ఒక్క పదంలో మీరు ఆన్సర్ చెప్తారా? ఏ సంగతి విన్నారు
వాళ్ళు?
ఓకే, థ్యాంక్ యూ. అది ఒక్కటి చాలు, అదే ఆన్సర్ కదా. మరి మొత్తం రిపీట్ చేసి సమయం ఎందుకు మనం వృధా చేసుకోవటం? సరే మంచిదండి, బ్రదర్ గారు స్టడీ చేశారు. జనసమూహంలో ఏ సంగతి విన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారట వచ్చారు అని చెప్పి ఆ సంగతి వచ్చారు అన్న సంగతి విన్నారు అని చెప్పి బ్రదర్ గారు చెప్తున్నారు. చక్కగా స్టడీ చేసి వచ్చారు బ్రదర్, ఆన్సర్ కూడా చెప్పారు క్వశ్చన్ తో పాటు. సో మంచిది. సరేనండి, ఇంకేమి 13-14 నుంచి ఇంకేం క్వశ్చన్స్ లేవని నేను నమ్మి ముందుకు వెళ్తున్నాను. వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గనక మీరు రెస్పాండ్ అవ్వచ్చండి స్టడీ టీం. ఓకే, మన చాట్ బాక్స్ లో కూడా అందరూ కూడా ఏసు వచ్చారని విన్నారు అని చెప్పి చెప్తున్నారు. అందరూ ఏకీభవించారు కాబట్టి మనం కంక్లూడ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. సరే 15-16 బ్రదర్ సుదర్శన్ గారు నిన్న కొన్ని పాయింట్స్ రిపీట్ చేశారు. స్టడీ టీం మరొకమారు రిపీట్ చేయమని నేను అడుగుతున్నానండి. మీరు సరిగ్గా విని దాని గురించి మీరు ఏమైనా రెస్పాండ్ అవ్వాలనుకుంటే రెస్పాండ్ అవ్వచ్చు. బ్రదర్ సుదర్శన్ గారు, మీ పాయింట్స్ ఒకసారి మీరు మరలా జ్ఞాపకం చేస్తారా క్లుప్తంగా?
ప్రైజ్ ఆర్డర్ సార్.
ఎస్ బ్రదర్.
మరి యేసు ప్రభు వారు అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయన బోధ వినడానికి వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు సార్. సాయంకాలం వేళ మరి శిష్యులు ఒక వినోపంతో ఆయన దగ్గరకు వచ్చి, అరణ్య ప్రదేశం ఇప్పటికీ ప్రొద్దుపోయింది అని చెప్పేసి అన్నప్పుడు మరి శిష్యులు సమన్య లోపం అనిపించింది సార్, స్థలం అరణ్యం ఏమి దొరకదు కాబట్టి, జనం ఎక్కువ ఖర్చు ఎక్కువ కాబట్టి మరి వారిని పంపివేయమని సలహా ఇచ్చారు సార్. మన జీవితాల్లో కూడా సమస్యలు ఎదురైనప్పుడు మనం తరచుగా వాటిని
వదిలించుకోవాలి. చెప్తే చాలు, అన్వయింపులోకి వెళ్దాం. అప్లికేషన్ లోకి అన్వయింపులోకి వెళ్ళినప్పుడు మీరు దాన్ని మనం మీ జీవితానికి అప్లై చేసుకుని అక్కడ మాట్లాడతారు. ఇక్కడ ఈ రౌండ్ లో జస్ట్ అక్కడ ఉన్నది మీ సొంత భాషలో చెప్తే సరిపోతుంది.
సరే సార్, యేసుప్రభు వారు అరణ్య ప్రదేశంలో ఆయన బోధ వినడానికి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు సార్ అక్కడికి. సార్ సాయంకాలం కాబట్టి శిష్యులు మరి ఆయన దగ్గరకు వస్తారు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం అని చెప్పి ప్రొద్దుపోయిందని, జనులు గ్రామం నుంచి వెళ్లి భోజన పదార్థాలు కొనుక్కుంటారు అని పంపివేయమని చెప్తారు సార్. ఆయన ప్రభుత్వం చెప్తారు సార్.
ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్ చెప్పిన పాయింట్స్ మీరు విన్నారండి, ఎవరన్నా రెస్పాండ్ అవుతారా? ఈ పాయింట్స్ తో మీరు ఏకీభవించినా విభేదించినా, బ్రదర్ ఏదైనా మిస్ చేసినా, మీరు మాట్లాడాలి అనుకున్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మాట్లాడొచ్చు. స్టడీ టీమ్
సార్. ప్రైజ్ లార్డ్ సార్.
అమ్మా దీవెన గారు చెప్పండి అమ్మా.
సార్ ఇందులో నాకు ఒక ప్రశ్న ఉంది సార్. అంతకుముందు శిష్యులు అనేక అద్భుతాలు చూశారు, ఇక్కడ ప్రభు వాళ్ళకి భోజనం పెట్టడని ఎందుకు అవిశ్వాసంగా పంపించాలనుకున్నారు సార్? ప్రశ్న సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఓకే, అన్ని కార్యాలు ఆయన చేసి చూసినప్పటికీ కూడా ఇంకా శిష్యులు అవిశ్వాసంతో ఎందుకు ఉన్నారు అని చెప్పి సిస్టర్ గారు అడుగుతున్నారు. ఈ ప్రశ్న మీద ఎవరన్నా రెస్పాండ్ అవుతారా అండి? స్టడీ టీమ్ నుంచి ఎవరైనా స్టడీ చేశారా? మొదటగా ఈ పోర్షన్ సుదర్శన్ గారిది కాబట్టి సుదర్శన్ గారు మీరు క్లుప్తంగా ఒకటి లేదా రెండు మాటల్లో దీనికి సమాధానం ఏమైనా చెప్పగలుగుతారండి?
సార్ అదే మనము ప్రభు మన జీవిత అది నాకు అర్థమైంది ఏంటంటే సమస్యలు యేసు దగ్గరికి తీసుకొస్తే శిష్యులాగా పంపివేయమని కాకుండా సార్, మరి ప్రభు మన దగ్గర ఉన్నది ఇంతే అని మనము ప్రార్థన చేస్తే.
బ్రదర్ ఒక్క నిమిషం, సారీ మిమ్మల్ని ఆపాల్సి వస్తుంది, సమయం చాలా తక్కువ ఉంది. మీరు క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ రిపీట్ చేస్తారా మీరు?
ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి.
మరి క్వశ్చన్ అర్థం కానప్పుడు మరి ఏదో చెప్పి టైం వేస్ట్ ఎందుకు బ్రదర్? క్వశ్చన్ అడిగితే నేను రిపీట్ చేస్తాను. సిస్టర్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్కడ లైక్ యేసుక్రీస్తు ప్రభు ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయటం శిష్యులు చూశారు. చూసినా కూడా మరలా ఇక్కడ భోజనం దగ్గరికి వచ్చేటప్పుడు భోజన పదార్థాలు కొనుక్కోటానికి వారిని పంపేసేయండి అని చెప్పి వాళ్ళు అడిగారు తప్పితే యేసుక్రీస్తు ప్రభు అని వాళ్ళు భోజనం పెట్టమని అడగలేదు, పంపించేయండి అని అడిగారు. సో ఎందుకు అలా అడిగారు శిష్యులు అని చెప్పి ఆ ప్రశ్న. అని చూశారు కదా కార్యాలు, కార్యాలు చూసిన వాళ్ళు అలా అనకూడదు కదా అని చెప్పి ఆమె అడుగుతున్నారు. అర్థమైందా ప్రశ్న మీకు?
అర్థమైంది అర్థమైంది సార్.
దాని గురించి మీరు ఏమైనా స్టడీ చేశారా? ఆ కోణంలో మీరు ఏమైనా స్టడీ చేశారా?
సార్ నాకు అర్థమైంది తమరు చెప్తాను సార్. మన జీవితాల్లో కూడా సమస్యలు ఎదురైనప్పుడు మరి వాటిని తరచుగా వాటిని వదిలించుకోవాలని చూస్తాం, కానీ మరి ప్రార్థన ద్వారా మరి దేవుడు అసాధ్యాన్ని సుశాధ్యం చేస్తాడు సార్. మనం ప్రేయర్ చేస్తే దేవుడు అన్ని చేస్తాడని నాకు అర్థమైంది సార్.
బ్రదర్ ఓకే మంచిదండి. సరే బ్రదర్ అర్థమని చెప్తున్నారు కానీ ఆన్సర్ రాలేదని అనిపించింది నాకు. ఆ స్టడీ టీమ్ మీరు ఏమైనా స్టడీ చేశారా అండి? స్టడీ చేసి క్లియర్ గా నాకు క్లారిటీ అర్థమైంది, క్లారిటీగా క్వశ్చన్ అర్థమైంది, క్లియర్గా ఉన్నాను నేను. నేను క్లారిటీగా సమాధానం చెప్పగలను అనుకుంటే ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. ఈ లోపు నేను చాట్ బాక్స్ చూస్తూ ఉంటాను, మీరు రెస్పాండ్ అవ్వచ్చు. మురళీబాబు గారు ఏమని చెప్తున్నారంటే సాయంకాలం కావస్తుండటంతో శిష్యులు అక్కడున్న వేల మంది ప్రజల గురించి ఆందోళన చెందారు. ఆ ప్రాంతం అరణ్య ప్రదేశం కాబట్టి వేల మంది ఉన్నారు కాబట్టి వారు ఆందోళన చెందారు, అది అరణ్య ప్రదేశం కాబట్టి అని చెప్పి మురళీబాబు అని చెప్తున్నారు. అలాగే అనురాధ సిస్టర్ గారు ఏలూరు నుంచి యేసుక్రీస్తు కేవలం శరీరానికి బాగు చేశారు కానీ కనికరబడి భోజనం పెట్టరు అని పెట్టరు, ఆయన ప్రేమను చూడాలా. ఓ మరి పెట్టారు కదా తర్వాత. ఓకే అనిల్ ఎక్సైజ్ వరంగల్, అనిల్ అన్న ఏమని పెడుతున్నారంటే శిష్యులకు ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం లేదు. ఓకే విజయాన్ని ఏమని పెట్టారంటే వారి అల్ప విశ్వాసాన్ని బట్టి అని చెప్పి. ప్రదీప్, డాక్టర్ ప్రదీప్ గారు కూడా వారు ఇంకా విశ్వాసంలో బలపడలేదు అని చెప్పి చెప్తున్నారు. అమ్మా దీవెన సిస్టర్ గారు అందరూ ఏమని పెడుతున్నారంటే చాట్ బాక్స్లు ఎక్కువ మంది శిష్యులు ఇంకా పరిపూర్ణమైన విశ్వాసంలోకి రాలేదు, వారు ఇంకా అల్ప విశ్వాసంలో ఉన్నారు అందుకే ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా అలా మాట్లాడారు అని చెప్పి రెస్పాండ్ అవుతున్నారు. మీకేమైనా సమాధానం వచ్చిందమ్మా?
సార్ ప్రైజ్ రాడ్ సార్, నేను కూడా అలాగే స్టడీ చేశాను సార్, కన్ఫర్మ్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్.
ఓకేనమ్మా థ్యాంక్ యూ, చాలా మంచిది. సిస్టర్ గారు కూడా ఏకీభవించారు. మనం ముందుకెళ్దామండి. 15-16 వచనాలు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడండి, లేదంటే నేను ముందుకు వెళ్తాను. స్టడీ టీమ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఐ విల్ టేక్ సైలెన్స్ యాజ్ నో. ముందుకు వెళ్తున్నాను. సో 17-19 వచనాలు బ్రదర్ వెంకటేశ్వర్లు గారు ఒక్కసారి మీ పాయింట్స్ రిపీట్ చేస్తారండి క్విక్ గా క్లుప్తంగా. మీ వాయిస్ వస్తుంది, చెప్పండి.
శిష్యులు ఇక్కడ ఉన్న జనసమూహానికి మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమి వారికి పెట్టడానికి లేదని చెప్పారు అన్న క్రీస్తు వారికి. అంతటా క్రీస్తు వారు ఆ ఉన్న 5 రొట్టెలు 2 చేపలు నా వద్దకు తీసుకురండి, పచ్చిక మీద జనులు కూర్చోమని వారికి ఆజ్ఞాపిస్తారన్న. 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకి ఇచ్చి ఆ వచ్చిన ఫలించిన రొట్టెలు గాని చేపలు గాని శిష్యులకి ఇస్తే శిష్యులు జనులు కొట్టిస్తారన్న.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో బ్రదర్ గారు చెప్పిన పాయింట్స్ తో స్టడీ టీమ్ మీరు ఏకీభవించినా విభేదించినా మీరు మాట్లాడొచ్చండి. ఓకే, సుధాకర్ బ్రదర్ గారు ఏకీభవిస్తున్నారు స్టడీ టీమ్ నుంచి. ఇంకా అన్నపూర్ణ సిస్టర్ గారు కూడా ఏకీభవిస్తున్నారు. ఇంకెవరికన్నా ఏమన్నా పోనీ ఏకీభవించకుండా మీరు ఏమైనా విభేదించినా లేదంటే ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే కూడా రెస్పాండ్ అవ్వచ్చండి. త్వరగా రెస్పాండ్ అవ్వండి స్టడీ టీమ్. ఓకే, ఈలోపు నేను చాట్ బాక్స్ చూస్తానండి. ఇక్కడ శామ్యుల్ బ్రదర్ గారు చాలా ఆసక్తిగా మెసేజ్ పెడుతున్నారు, ఒకసారి చదువుదాము. చాట్ బాక్స్ మొత్తం బ్రదర్ మెసేజ్లతో నిండిపోయి ఇక్కడ ఉన్న ఈ యొక్క చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా మిగిలిన సువార్తల్లో ఉన్నవి యోహాన్లో ఉన్నది. మిగిలిన సువార్తలో మిగిలిన జనుల దగ్గర కూడా ఉన్నవి అని చెప్పి ఉంది అని అన్ని చెప్తున్నట్టు కనిపిస్తుంది. సరే, కళ్యాణి ప్రసాద్ గారు శిష్యులు ఆయన శక్తిని అర్థం చేసుకోలేదు. ఓకే, ముందు ఆ డిస్కషన్ అయిపోయిందిగా. సో ఓకే, ఎనీవే ఇప్పుడు పెట్టారు శిష్య గారు. తర్వాత శామ్యుల్ బ్రదర్ గారు కూడా మిగిలిన సువార్తలో లేనిది యోహాన్లో ఉన్నది. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు చదువుదాం విషయం అయితే మంచిది. సరే, ఎవరు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదండి, అందరూ కూడా ఏకీభవిస్తున్నారని నేను నమ్మి మనం ముందుకెళ్దాం. 10వ మెంబర్గా మన దాంట్లో 20-21 వచనాలు బ్రదర్ రామరాజు గారు శ్రీకాకుళం నుంచి. బ్రదర్ మీరు ఈ రోజు అన్న స్టడీ చేశారా, స్టడీ చేసి మీ పాయింట్స్ క్లుప్తంగా చెప్పగలుగుతారా మీ వాడుక భాషలో? 20-21 వచనాలు మీ వాడుక భాషలో మాట్లాడగలుగుతారా?
అదే, శిష్యులు పెట్టిన ఆహారాన్ని తిన్నారు, తిన్న తర్వాత మిగిలిపోయిన మొక్కల్ని 12 గంపల్లో ఎత్తారు శిష్యులు. మరి అక్కడ లెక్క పెట్టనని ఎందుకు ఆలోచించారు మరి నాకు తెలియదు, కానీ అక్కడ లెక్క పెట్టిన స్త్రీలు పిల్లలు కాక మిగిలిన వారు పురుషులు 5000 మంది అని లెక్క పెట్టినట్లుగా నేను తెలుసుకున్నాను అన్న.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్ చెప్పిన పాయింట్స్ తో మరలా రిపీట్ చేశామండి స్టడీ టీమ్, మీరందరూ నిన్న మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పి బ్రదర్ మరలా రిపీట్ చేశారు పాయింట్స్. మరలా ప్రతి ఒక్కరిత రిపీట్ చేస్తుంది అందుకే. సో స్టడీ టీం వింటున్నారని నేను నమ్ముతున్నాను. మరి విని మీరు రెస్పాండ్ అవ్వాలండి స్టడీ టీమ్ గా ఉన్నవాళ్ళు. సో మీరు రెస్పాండ్ అవుతారా 20-21 వచనాల నుంచి బ్రదర్ చెప్పిన మాటలతో? మీరు ఏకీభవించిన విభేదించిన ఇంకేదన్నా మీరు కొత్తగా ఆలోచించిన డిఫరెంట్ గా ఆలోచించిన మాట్లాడొచ్చండి. రాజేష్ గారు మీరు మాట్లాడతారా, అన్మ్యూట్ అయ్యారు.
అక్కడ ఉన్న జనులు తినడం కాదు సార్, తిని తృప్తి పొందారు సార్. తృప్తి పొందిన తర్వాత మిగిలిన వాటిని గంపలకి ఎత్తారు. నేను అర్థం చేసుకున్నాను సార్.
ఓకే ఓకే బ్రదర్, కేవలం తినటమే కాదు కానీ తిన్న తర్వాత తృప్తి పొందారు అన్నది కూడా బ్రదర్ గమనించాను అని చెప్పి నేను అర్థం చేసుకున్నానని చెప్తున్నారు. మంచి అబ్జర్వేషన్. సరే, ఇంకెవరన్నా మాట్లాడతారండి స్టడీ టీం నుంచి?
తమ్ముడు వందనాలు
అక్క, చెప్పండి.
ఇక్కడ 17వ వచనంలో మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయని శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పారు. అప్పుడు ఆయన అవి నా యొద్దకు తెండి అని అన్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని క్వశ్చన్ చేయొచ్చు కదా, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి సరిపోతాయా అని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? వాళ్ళ సందేహాన్ని ఎందుకు వ్యక్తపరచలేదు? వందనాలు తమ్ముడు.
ఓకే అక్క, సిస్టర్ గారు ఏమని అడుగుతున్నారంటే ఆ రొట్టెలు నా దగ్గరికి తీసుకురమ్మని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు ఎందుకు శిష్యులు క్వశ్చన్ చేయలేదు అని చెప్పి సిస్టర్ ఎంబిన్ దాక్ గారు అడుగుతున్నారు. ఎవరన్నా స్టడీ టీం, మీరన్నా స్టడీ చేశారా అండి?
ప్రభువు చెప్పిన వెంటనే శిష్యులు విధేయత చూపించారు. మళ్ళా ప్రభువు గొప్ప కార్యాలు, అంతకు ముందు చాలా కార్యాలు చేశారు కాబట్టి ప్రభువు మళ్ళా ఏదో చేయబోతున్నారు అని వాళ్ళు వెంటనే ఏం చెప్పకుండా తీసుకొచ్చారు బ్రదర్ ప్రైస్టర్.
ఓకే, ఇదే ప్రశ్నకి మరి సిస్టర్ దీవెన గారు ఇందాక అడిగారు కదమ్మా, వాళ్ళు ఎందుకు మరి ఆ మాట మాట్లాడారని, ముందు వాళ్ళని పంపించేది అని కూడా మాట్లాడారు అని కూడా సిస్టర్ అడిగారు కదా. అక్కడేమో అవిశ్వాసం వల్ల వాళ్ళు అలా మాట్లాడారు అని చెప్పి మనం తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికేమో శిష్యులు అబ్బో యేసుక్రీస్తు ప్రభు ఏదో చేయబోతున్నాడు అని చెప్పి ఎదురు చూస్తే వాళ్ళు ఏం మాట్లాడలేదు అని మీరు చెప్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి విశ్వాసం విశ్వాసంలోకి వచ్చారా అక్కడ అల్ప విశ్వాసం ఉన్న వాళ్ళు?
లేదు లేదన్నా, అక్కడ చాట్ బాక్స్ లో పెట్టింది అది. అక్కడ ప్రభు చెప్పిన పనులు చేసేవారుగా ఉన్నారు, ప్రభుకి ఎదురు చెప్పేవారుగా కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభు ప్రజల మీద కనికర పడ్డాడు, ప్రజలు కూడా ప్రభు వద్దకి భోజనం కొరకు రాలేదు. ఆయన వాళ్ళు వచ్చింది ఎందుకంటే అరణ్యంలో ఏకాంతంగా ఉన్నాడని తెలుసుకుని వచ్చారు, స్వస్థతలు పొందారు, చాలా బోధ వింటూ చాలా సేపు ఉన్నారు అని ప్రభు కనికరించే అలా.
కామెంటరీ మీరు కామెంటరీ కాదమ్మా, ఒక పాయింట్ లో అడిగిన ప్రశ్నకి సూటిగా ప్రశ్న అర్థమైందమ్మా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్
నాకు ప్రశ్న అర్థమయ్యింది. ప్రభువు చెప్పిన వెంటనే శిష్యులు విధేయత చూపి దేవుడు మళ్ళా ఏదో మిరాకులు చేస్తాడని వెంటనే చేశారు వాళ్ళు, విశ్వాసంతో చేశారు.
వాళ్ళు అదే చెప్తున్నాం అమ్మా, దానికి ప్రశ్న ఏంటంటే, దాని మీద అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే, పైన వచనాల్లో అవిశ్వాసం వల్ల వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఇది ముందు లేదు వాళ్ళ దగ్గర, ప్రభు ఏదో చేస్తాడు అని చెప్పి ఎదురు చూస్తే సైలెంట్ గా లేరు, ప్రభు మీరే పెట్టొచ్చు కదా అని కూడా అడగల, వాళ్ళని పంపించేయమని చెప్పి చెప్పారు పైన వచనాల్లో, వాళ్ళని పంపించేయండి భోజన పదార్థాలు కొనుక్కోటాకని చెప్పి. తర్వాత వచ్చామో ఇక్కడ వచ్చామో యేసుక్రీస్తు ప్రభు అవి తీసుకురామన్నప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు లైక్ మరి ఎందుకున్నారు అని చెప్పి ప్రశ్న అడిగినప్పుడు లైక్ వాళ్ళు ఇక్కడ సైలెంట్ గా ఎందుకున్నారు? ఇక్కడ సైలెంట్ గా ఉన్న వాళ్ళు పైన కూడా సైలెంట్ గా ఉండొచ్చు కదా, అర్థమైందమ్మా ప్రశ్న?
అన్న పైన సైలెంట్ గా ఉండడానికి ఇంతమంది ప్రజలు దేవుడు చేస్తాడు అని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు భోజనం కొరకే రాలేదు. ప్రజలు వచ్చిన పని అయిపోయింది, వాళ్ళని పంపించేద్దాం అనుకున్నారు, కానీ దేవుడు వాళ్ళ మీద కనికరు పడి భోజనం కూడా పెడదాము మనమే పెడదామని చెప్పారు అని నాకు అర్థమైందండి.
అక్కడ
కూడా అర్థవిశ్వాసాన్ని చెప్పకూడదు మనము. శిష్యులు ఏమనుకున్నారంటే, వాళ్ళు స్వస్థతల కొరకు యేసుక్రీస్తు ప్రభు అక్కడ అరణ్యంలో ఉన్నాడని విని వచ్చినారు, వాళ్ళు స్వస్థత పడ్డరు, వాళ్ళు ఇంకా వెళ్ళిపోవట్లే కూర్చున్నారు, ఇంతమంది ప్రజల్ని మనం ఇక్కడ కూర్చోబెట్టుకుంటే ఎట్లా, పంపించేద్దాం అన్నారు అంతేకాని దేవుడు భోజనం పెట్టలేడని వాళ్ళు అనుకోలేదు క్రైస్తలాడని.
ఓకే సిస్టర్ గారు, మరి ఇందాక మీరు రెస్పాండ్ అవ్వాల్సిందండి. ఇందాక మనం మాట్లాడే అవిశ్వాసం అని కంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు మరి మాట్లాడితే బాగుండేది, మరలా వెనక్కి వెళ్తున్నాం మనం. సరే, అలాగో టాపిక్ లేవనెత్త పడింది కాబట్టి సిస్టర్ గారు ఏమంటారంటే, వాళ్ళు శిష్యులు అన్నది అవిశ్వాసంతో కాదు గాని వాళ్ళు వచ్చిన అక్కడ వచ్చిన జన సమూహం ఎందుకు వచ్చారు అంటే ఆయన చేత ఆయన బోధ వినటానికి, ఆయన చేత స్వస్థపరచబడటానికి. ఆ పని అయిపోయింది కదా, చీకట పడుతుంది, ఇంకా పంపించేద్దాంలే అన్న ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడారు అని చెప్పి సిస్టర్ చెప్తున్నారు. తర్వాత యేసు పిలిచినప్పుడు నిజమే యేసు ఏదో కార్యం చేయడానికి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అందుకే సైలెంట్ గా ఉండి సరే అని చెప్పి సైలెంట్ గా తీసుకొచ్చి ఆయన చెప్పింది లోబడి చేశారు అని చెప్పి సిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అంతేగాని అవిశ్వాసం వల్ల కాదు అని చెప్పి కూడా ఆ పైన వచనాల్లో మనం అవిశ్వాసం వల్ల అని డిస్కస్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ మాటలతో స్టడీ మీరు ఏకీభవిస్తున్నారా అండి? మీరు ఏకీభవించినా విభేదించినా మాట్లాడచ్చు.
తమ్ముడు వందనాలు
అక్క.
ఇందాక అనుపూర్ణ సిస్టర్ గారు మాట్లాడుతూ వాళ్ళు స్వస్థతల కోసం వచ్చారు, రోగాలు బాగు చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళ పని అయిపోయింది కాబట్టి ఆయన పంపించామని శిష్యులు అన్నారు కదా, ఆ మాటకు నేను అగ్రీ అవ్వట్లా. వాళ్ళు కేవలము స్వస్థతల కోసము రోగాలు పోగొట్టుకోవడం కోసమే కాదు, మార్కు సువార్త 6:34 చూసినప్పుడు ఆయన వారికి అనేక సంగతులను బోధించినట్టు కూడా రాయబడింది. కేవలం ఆ స్వస్థతల కోసమే కాదు, ఆయన మాటలు వినటానికి కూడా వాళ్ళు వచ్చారు. ఇది నేను చిన్న క్లారిటీ ఇస్తా ఉన్నాను. అలాగే ఇందాక నుంచి మనం అవిశ్వాసం విశ్వాసం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాము. నా అభిప్రాయం ఏంటంటే,
అప్పటి వరకు యేసుక్రీస్తు వారు చాలా అద్భుతాలు చేశారు. ఎలాంటి అద్భుతాలు? రోగాలను స్వస్థపరచడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, ఇవే శిష్యులు చూస్తా వచ్చారు. కానీ ఆ వచ్చిన జన సమూహాలకి ఎక్కడ భోజనం పెట్టినట్టు ఆ ముందు వచనాల్లో, ఆ ముందు అధ్యాయాల్లో ఎక్కడ రాయబడలేదు. అప్పటి వరకు కూడా శిష్యులు అటువంటి కార్యాన్ని చూడలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అది చేస్తారా చేయరా అన్నది పక్కన పెడితే మరి వాళ్ళకి భోజనం అవసరం కాబట్టి భోజనానికి పంపిద్దామని అన్నారు. అంతేగాని అవిశ్వాసమా అన్నది నేను దాంతో అగ్రీ అవ్వట్లేదు తమ్ముడు. అవిశ్వాసమని కాదు, వాళ్ళు అటువంటి కార్యాన్ని చూడలేదు కాబట్టి యేసుక్రీస్తు వారిని అడగలేదు వాళ్ళు. అది
అర్థమైందా? అక్క చాలా క్లియర్ గా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. అక్క ఏమంటున్నారంటే వాళ్ళు కేవలం స్వస్థతల కోసం కాదు కాని ఆయన బోధ వినడానికి వచ్చారు అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. తర్వాత రెండవ పాయింట్ గా వాళ్ళు ఇంతకు ముందు శిష్యులు కూడా అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు చూశారు గాని ఇటువంటి సూచక్రియ ఆహారానికి సంబంధించింది చూడలేదు కాబట్టి వాళ్ళు సరే అని చెప్పి ఆ బోధ అంతా విన్నారు, అయిపోయింది కదా పంపిద్దామని చెప్పి అన్నారు. తప్పితే అవిశ్వాసంతో కాదు అని చెప్పి కూడా సిస్టర్ మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఈ పాయింట్స్ ఏకీభవించిన విభేదించిన స్టడీ టీం మాట్లాడొచ్చండి. లేదు అనుపూర్ణ సిస్టర్ గారు మీకు క్లారిటీ వచ్చిందంటే కూడా మేము ముందుకు వెళ్ళిపోతాం ఈ పాయింట్ మీద. దీవెన సిస్టర్ గారు చెప్పండి.
సార్, ఇక్కడ 18లో అవిశ్వాసం అన్నట్టు తెలుస్తుంది సార్. 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అంటే తక్కువ ఉంది అని చెప్తున్నారు సార్. అక్కడ అవిశ్వాసమే కదా సార్.
ఓకే, సిస్టర్ గారు ఏమంటారంటే అవిశ్వాసం ఉంది అని అంటున్నారు. మీరు ఏకీభవించట్లేదమ్మా ఎంబిందు గారు చెప్పిన దాంతో?
సార్, ఏకీభవిస్తున్నాను సార్. కాకుంటే ఆ ముందైతే ఆహార పదార్థాలు వడ్డించలేదు సార్, ఆ కార్యం జరగలేదు. కాకుంటే ఆ తర్వాత కూడా వీళ్ళు ఏమంటున్నారంటే తక్కువ ఉంది అనేసి చెప్తున్నారు కదా సార్. ఆ తక్కువను ఎక్కువ చేస్తారని దేవుడిని నమ్మట్లేదనే కదా సార్.
దానికే కదమ్మా సిస్టర్ గారు సమాధానం ఏం చెప్పారంటే వాళ్ళు ఇంతకు ముందు అలాంటివి చూడలేదు, అందుకే వాళ్ళు ఇక్కడ అటువంటి ఆహార నిమిత్తమైన సూచక్రియ ఏది చూడలేదు కాబట్టి సరే అని చెప్పి మరి ఇంతే ఉన్నాయి ఏంటి ప్రభు అని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే ప్రభు ఏమో మీరు వెళ్ళి తీసుకురండి అని అన్నాడు. అన్నప్పుడు ఆయన వాళ్ళు ఏంటంటే అబ్బో దేవుడు దీని గురించి కూడా కొత్తగా ఏదో సూచక్రియ చేయబోతున్నాడు అని నమ్మి వాళ్ళని లైక్ వాళ్ళు వెయిట్ చేశారు, సైలెంట్ గా ఉన్నారు. అది అల్పవిశ్వాసం అవిశ్వాసం కాదు అని చెప్పి కూడా సిస్టర్ మాట్లాడారు. అందులో మీకు ఆన్సర్ రాలేదమ్మా మీరు అడిగిన దానికి.
దేవుడు అన్ని విషయాల్లో చేయగలడు కదా సార్, ఒక్క విషయంలోనే కాదు కదా సార్. అంతకుముందు చూడకపోయి ఉండొచ్చు సార్, కాకుంటే మరలా వీళ్ళు మీరు పెట్టండి అన్నప్పుడు మౌనంగా పెట్టి ఉండాలి, తక్కువ ఉందని వీళ్ళు ప్రశ్నించి ఉండకూడదు సార్.
ఓకే, అది ప్రశ్న అంటారమ్మా మీరు. ఓకే, అది ప్రశ్నగా మీరు ఎందుకు తీసుకుంటున్నారమ్మా? వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారని తీసుకోవట్లేదమ్మా, అది ప్రశ్నగానే మీరు భావిస్తున్నారా?
ప్రశ్నగా కాదు సార్, అంటే అవిశ్వాసంగా నేను అనుకుంటున్నాను సార్.
ఓకే సరేనమ్మా, మంచిది. హిమ్మింద్ అక్క గారు మీరు మాట్లాడతారా అమ్మా? అక్క మీరు ఏమైనా మాట్లాడతారా, రెస్పాండ్ అవుతారా?
తమ్ముడు వందనాలు తమ్ముడు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని ప్రశ్నించినట్లయితే నేను కూడా అల్ప విశ్వాసకమే తీసుకునేదాన్ని. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఆయనకి, వాళ్ళు ప్రశ్నించలేదు కదా.
బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్.
ఒక్క నిమిషం బ్రదర్, సిస్టర్ అన్నదాన్ని నేను కంక్లూడ్ చేస్తాను. సిస్టర్ హింబిన్ దాకా ఏమంటారంటే అక్కడ ప్రశ్నించలేదు కదా అని అంటున్నారు. బ్రదర్ మీరు చెప్పండి, మీరు మీ పాయింట్ షేర్ చేస్తే.
ఇందులో అయితే క్లియర్ గా లేదు సార్. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో ఉంది సార్ క్లియర్ గా. వాళ్ళు ప్రశ్నించారు సార్, ప్రశ్నించారు దేని పెట్టి ఈ 5 రొట్టెలు చేపలు అని ఇవి చాలవు.
ఒక్క నిమిషం అన్న మహేష్ అన్న మీరు ఏమన్నా మాట్లాడతారన్నా? అన్న వస్తుందా?
ఒకసారి నేను ఇప్పుడు ఎన్నో వచ్చిన దాకా వచ్చే స్క్రీన్ తీసుకోనా?
తీసుకోండి అన్న. అన్న 19, 20 వచనం 19 నుంచి 21 వచనాల దగ్గర ఉన్నాం అన్న. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత 15వ వచనం నుంచి 15-16 నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు.
ఒక్క నిమిషం నా స్క్రీన్ తీసుకుంటాను. దానికి శ్రీకాంత్ చక్కగా నడిపిస్తా ఉన్నాడు. నాకేమో పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చాయి, నేను కొంచెం ఈరోజు రేపు హిందీ ఎగ్జామ్ వల్ల ఇబ్బంది పడతా ఉంటే నేను అంత ఎక్కువ వాళ్ళు కాలేకపోయాను. తర్వాత స్టడీ టీమ్ కూడా బాగా మాట్లాడుతున్నారు, బాగా రెస్పాండ్ అవుతా ఉన్నారు, చాట్ బాక్స్ లో కూడా మెసేజ్ బాగా పెడతా ఉన్నారు. అందులో ఏ క్వశ్చన్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నారో నేను దాన్ని తీసుకోలేను కానీ నేను వాళ్ళు చదివిస్తా ఉన్నాను పిల్లల్ని. ఇప్పుడు ఎన్నో వచ్చిన దాకా వచ్చారు, ఒకసారి దాని మీద నా అభిప్రాయం చెప్పేస్తాను. క్వశ్చన్ అడుగుతావా శ్రీకా?
అన్న శిష్యులు అవిశ్వాసం చూపించారా అనేది ప్రశ్న అన్న.
అది సాధారణంగా ఈ శిష్యులు ఎప్పుడు అవిశ్వాసంతో ఉన్నారు, ఇక్కడ కూడా అవిశ్వాసంతో ఉన్నారు. అయితే హిమబిందు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ అవిశ్వాసం కాదు, అక్కడ ఉన్న పరిస్థితిని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని కనుకుంటుంది. ప్రాక్టికల్ గా అలాగే ఉంది, కానీ ఎప్పుడూ అంతే. ప్రతిసారి పై ముందు జరిగిన అద్భుతాలు జరిగితే ఇక్కడ ఎందుకు ప్రభు తెమ్మంటున్నాడు, ప్రభు చేస్తాడు, అలాంటి ఎక్కడ ఏ కోసాలను చూడలే. ఈ సందర్భంలో ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారన్న మాట కరెక్టే, గాని నేను అవిశ్వాసంతో ఉన్నారని తీసుకుంటాను. ఇది 19-17 వెంకటేశ్వర కంప్లీట్ అయిందా
అన్నా? అయిపోయింది అన్న. ఓన్లీ 19-21 పెండింగ్ అన్న. రామరాజు బ్రదర్ శ్రీకాకుళం.
ఆయన 2021 కదా రామరాజ్ది?
అదే అన్న, సారీ అన్న, 2021.
రామరాజ్ 2021 వాక్యాలు అర్థమయ్యా? ఏమన్నా డౌట్ ఉందా
అన్న? అన్న బయలుదేరినా, చిన్న డౌట్ ఉన్నా. ఇప్పుడు ఆయన బోను పెట్టమన్నారు కానీ లెక్క పెట్టమని చెప్పలేదు కదా నా శిష్యులకి. అలాగే వీళ్ళు లెక్క పెట్టడం ఉద్దేశం ఏమిటి? అలాగే స్త్రీలని పిల్లల్ని కూడా లెక్క పెట్టలేదు, పురుషులు మాత్రమే లెక్క పెట్టడానికి ఉద్దేశం ఏమిటి? అలాగే 12 గంపలే మిగిలేయని లెక్క చెప్పారు. ఈ 12 గంపలకి ఏమైనా మనం నేర్చుకోవాల్సింది ఉందన్నా అన్న?
బాగుంది. చాలా సార్లు బైబిల్ స్టడీని ఏమంటామంటే ప్రతి దానికి చివరి క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతా పొమ్మని కాదు, మనం చదువుకొని నాకు ఎట్లాగా ఎందుకు 12 గంపలు అన్న ప్రశ్న వచ్చింది, దాన్ని నేను ఎలాగ అనుకున్నాను, లేదా స్టడీ చేస్తే పలానా కమెంటేటర్స్ ఎలా అన్నారు, పలానా బుక్లు ఎలా రాశారని మీరు చెప్పితే టైం సేవ్ అవుతుంది. మన టైం సేవ్ అవడం ముఖ్యం. ఎందుకు లెక్క పెట్టారు, నేను ఇలా అనుకుంటున్నాను, అందుకోసం నీ అసలుకే ఎంత ఆలోచించినా నాకు దిగుతా లేదు అన్నా కానీ క్వశ్చన్ కింద రావచ్చు. కానీ రామరాజు, నీ ప్రశ్నలు అన్ని బాగున్నాయి, కానీ ఇప్పటికే సమాధానాలు కూడా నీ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమి లేవు అంటే తీసుకుంటాను, ఉంటే సమాధానం చెప్పేసావు అనుకో, నీ సరిగ్గా సమాధానం చెప్పలేని తీసుకుంటాను. అట్లాగే చాట్ బాక్స్ లో ఏమన్నా అంటే 21 వచనాల మీద ఏమైనా మిగిలిపోయినవి కానీ మనం కొంచెం, ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నా ప్రశ్నలన్నీ కూడా నేను సంధిస్తే ఇంకా బెటర్గా అర్థమవుతుంది, టైం లేదు కాబట్టి వాటిలోకి వెళ్ళిన అవసరమైతే కొన్ని ప్రశ్నలు తీసుకుంటాను, చివరికి వచ్చేస్తాం. యా రామరాజు, నీకు సమాధానాలు వచ్చినవి కాకుండా సమాధానం రాను చెప్పాయి గారు.
సార్ అదే 12 గంపలు అనేది 12 శిష్యులకి సాదృశ్యము, 12 గోత్రాలకు సాదృశ్యం అనే అర్థమవుతుందన్న. కింద మాత్రం నాకు అర్థం కలిగింది, స్త్రీలు పురుషులను లెక్క చేయలేదు, పురుషులనే లెక్కించగల కారణం ఏంటి? అలాగే అక్కడ లెక్క పెట్టమని చెప్పలేదు ఆయన, బోను పెట్టమని చెప్పాడు, మరి దాని ఉద్దేశం శిష్యులు ఎందుకు చేశారు అనేది అర్థం కాక అడుగుతున్నాను అన్న.
అర్థం కాక అడుగుతున్నాం. స్టడీ టీమ్ వాళ్ళు రామరాజ్ హెల్ప్ చేయాలి, తను లాజికల్ గా ఆలోచించి మాట్లాడుతున్నాడు, మీరేమైనా ఒకరిద్దరు అభిప్రాయాలు చెప్తే ఆయన ఇప్పుడు క్లారిటీకి వస్తాడు. స్టడీ టీమ్ రెస్పాండ్ అవుతారా? ఒకటి, ఆయన లెక్క పెట్టమని లేదు, అయినా వీళ్ళు ఎందుకు లెక్క పెట్టారు, లెక్క పెడుతున్నప్పుడు స్త్రీలను పిల్లల్ని ఎందుకు తీసేశారు అని అడుగుతున్నాడు, 12 గంపల్లో ఎందుకు ఎత్తారు అన్న దానికి ఒక అభిప్రాయం కూడా చెప్పాడు. అభిప్రాయం మీద కూడా మాట్లాడుతు 3 ప్రశ్నలు అడుగుతున్నాడు తన పోర్షన్లో.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
సుధా
సార్ అన్న ప్రశ్నకి మనకి ఇక్కడ సమాధానం లేదు సార్. దీని ప్యారలల్ గా యోహాను వార్త 6:12 ఉంది సార్. ఏసయ్య గారే మిగిలిన ముక్కల్ని పోగుచే ఉన్నాడు సార్.
అంటే ఎందుకు పోగు చేశారు కాదు ప్రశ్న, పన్నెండు గంపలను ఎలా అర్థం చేసుకోవాలి అది ప్రశ్న. ఎందుకు లెక్క పెట్టారన్నది ప్రశ్న, ఆయన లెక్క పెట్టమనలేదు కదా. ఇంకెవరైనా మాట్లాడతారా? మూడు ప్రశ్నలు ఉన్నాయి. పన్నెండు గంపల ప్రశ్న ఉంది, 5,000 మందిని లెక్క పెట్టడం ప్రశ్న ఉంది, అందులో చిన్నపిల్లలని స్త్రీలను ఎందుకు తీసేశారు లెక్కలో అది కూడా ప్రశ్న ఉంది. మూడు ప్రశ్నలు ఉన్నాయి రామరాజు దగ్గర. స్టడీ టీం మాట్లాడాలి. జ్ఞానరత్నమ్మ గారు ఏమంటారంటే, అరణ్యంలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని సందేహిస్తే అలాంటి వాళ్ళకి నెత్తి మీద గంప పెట్టాడు 12 మందికి వాళ్ళ విశ్వాసం పెరగడం కోసం అని తను చక్కగా ఆలోచన చెప్తా ఉంది. సురేష్ అంటాడు పురుషాధిక్య సమాజం, పురుషాధిక్య సమాజాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎంకరేజ్ చేశాడు అని అనుకోవాలైతే నీ సమాధానం అదేదో యేసుక్రీస్తు ప్రభు సమాధానం సమర్థించినట్టుగా వచ్చింది. ఇంకేమైనా మాట్లాడతారా? మీరేం మాట్లాడకపోతే ఇక అయినట్టే, మీరు రేపు నెక్స్ట్ బైబిల్ స్టడీ మిమ్మల్ని కూర్చోబెట్టాలి. నాకెందుకో డౌట్, యాదాద్రి వారి మీద బాగా డౌట్. మీరు మాట్లాడరు, మీరు మాట్లాడిన నల్గొండ నుంచి ఉన్నారు, యాదాద్రి నుంచి ఉన్నారు. అందుకోసం మీరు మాట్లాడకపోతే నెక్స్ట్ వీక్ మిమ్మల్ని పెడతా. సరే, సజీవ వాహిని నుంచి ఏమన్నా మాట్లాడుతున్నారేమో చెప్తేనన్నా రామరాజుకి ఏమన్నా క్లారిటీ వస్తుంది. మీరు మాట్లాడతలేదు, టైం అవుతుంది కాబట్టి నేను వెళ్తున్నాను. ఇలా అంటారు, ప్రజలకు వడ్డింప చేసే పని శిష్యుంది. ఆ తర్వాత శిష్యులకు యేసు ఆహారం పెట్టాడు. ఇక్కడ కూడా లేదు, బాగుంది కానీ చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. వారి ఇతరులకు పంచి పెడుతూ ఉంటే ఆహారం ఇంకా ఎక్కువైన సంగతి గమనించండి. అంటే ఈ సజీవ వాహిని కమెంటేటర్స్ ఏమంటున్నారంటే, మా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు అని బోడి చేతులు చూపించిన వాళ్ళ చేత వాళ్ళందరికీ ఆహారం పెట్టించాడు. అందరికి ఆహారం పెట్టించిన తర్వాత వాళ్ళకి మిగిలేదు, వాళ్ళ దగ్గర ఆహారం ఎక్కువైంది. దీన్ని ఆత్మీయంగా కూడా మాట్లాడతారు, అలా కూడా తీసుకోవచ్చు. మనం దేవుడు మనకిచ్చేదాన్ని మిగతా వాళ్ళకి పంచి పెడతా ఉంటే మిగతా వాళ్ళ అవసరం తీర్చడమే కాదు, మనం బాగా గ్రో అవుతాం, మనం బాగా ఇంప్రూవ్ అవుతాం. సో 12 మందికి 12 గంపలు ఇవ్వడం అన్నదాన్ని ఎట్లాగా ఆత్మీయ అర్థాలు మనం తీసుకోమన్నా ఇక్కడ మన భావన చెప్పొచ్చు. దీనికి అర్థాలు ఏముంటాయి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు చేస్తుంటాడు అన్నది అక్కడ లేనప్పుడు భావన చెప్పొచ్చు. సో ఆయన ఇచ్చేదాన్ని ప్రజలకు మనం పంచిపెడితే ప్రజల అవసరతలు తీరుతాయి, పంచిపెట్టడానికి నిలబడ్డే వాళ్ళు కూడా అవసరత తీర్చడం కాదు మిగులుతారు, గ్రో అవుతారు అని కూడా అంటారు. సో 21:22 నీ ప్రశ్నకి లేదా మాట్లాడుతున్నారు. అక్కడ స్త్రీలు పిల్లలు కూడా ఉన్న సంగతిని మత్తయి ఒకడే రాశాడు. అది అరణ్య ప్రాంతం కాబట్టి స్త్రీలు పిల్లలు ఎక్కువ మంది వచ్చి ఉండరు. ఇది ఈయన మాట్లాడుతున్నారు. సో స్త్రీలు పిల్లలు దూర ప్రాంతం అరణ్య ప్రాంతం కాబట్టి అందరూ పురుషులే, ఎక్కువ మంది పురుషులు కాబట్టి వాళ్ళకి పెట్టారు. స్త్రీలు పిల్లలు కుటుంబాలతో వాళ్ళు ఏం వచ్చి ఉండరు కాబట్టి తక్కువ మందిగా లెక్క పెట్టలేదు. తక్కువగా చూసి చిన్న చూపు చూసి లెక్క పెట్టలేదని కాదు, కానీ తక్కువ మంది ఉన్నారు కాబట్టి లెక్క పెట్టలేదు అని అంటారు. సో పురుషుల సంఖ్య దగ్గరికి వచ్చేసరికి నేనేం భావిస్తానంటే ఆ సమాజం కానీ ఈ సమాజంలో కానీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంతమంది పురుషులు ఉన్నారు అన్న మాట దగ్గర ఇన్ని కుటుంబాలు వచ్చాయి, అది కుటుంబాలకి ఇంతమంది రిప్రజెంట్ చేశారు అనే తప్ప పురుషాధిక్య సమాజమనో లేకపోతే స్త్రీలను చిన్నపిల్లల్ని లెక్కలో తీసేయడమనో అని మనం అనుకోకూడదని నేను భావిస్తాను. ప్రభు చిన్నపిల్లల్ని దగ్గర రండి రానివ్వండి అన్నాడు, స్త్రీల పక్షపాతిగా కనిపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పురుషుని లెక్క పెట్టాడు అన్నా కాడు ఆయనకి ఏదో స్త్రీల మీద చిన్న చూపుని కాకుండా ఫ్యామిలీ కౌంట్ గా తీసుకుంటే కూడా బాగుంటది అనిపిస్తుంది. నీకేమైనా సమాధానం చెప్పగలిగామా రామరాజు? ఇదిగో నీ ప్రశ్నకు అందరు మౌనంగా ఉన్నారు. మరి టైం లేదు, నేనే చెప్పాల్సి వచ్చిన అభిప్రాయాలు. రామరాజు
సార్ చాలా థ్యాంక్స్ సార్. స్త్రీలు పురుషులను ఎందుకు లేక పిల్లల్ని ఎందుకు లేకపోవట్లేదో అర్థమైంది అన్న. అసలు అదే అక్కడ లెక్క పెట్టమనే ఆలోచన ఎందుకు వచ్చింది శిష్యులు కానీ, అంటే యేసు ప్రభు చెప్పలేదు కదా, అది లెక్క పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?
యేసు ప్రభు చెప్పకుండా లెక్క పెట్టారని చెప్పి నువ్వెందుకు అనుకుంటున్నావు?
వారికి ఆహారం పెట్టడమే ఆయన ఉద్దేశం అని ఆలోచన అనుకుంటున్నాను.
అదే ఆయన లెక్క పెట్టొద్దు అని అన్నా, వాళ్ళు లెక్క పెట్టారు అని అడిగితే అర్థం ఉంటది. లెక్క పెట్టొద్దు అని ఆయన అన్నాడని లేనప్పుడు, వాళ్ళు లెక్క పెట్టారు అన్నప్పుడు ఏసయ్యే లెక్క పెట్టమన్నాడేమో అని ఎందుకు అనుకోకూడదు?
ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఏ అద్భుతం చేసినా రహస్యంగా ఉంచండి, స్వస్థ చేసినా రహస్యంగా ఉండండి, ఎవరికి ఎక్స్పోజ్ చేయొద్దు అని చెప్తుంటారు ఆయన ఎక్కువగా ఇలా శిష్యులకు, ఎవరైతే హీలింగ్ పొందిన వారి కోసం. మరి ఇక్కడ ఇది హైలైట్ చేయడానికి గల కారణం ఏంటన్నది మరి ఆయన
చెప్పారు. ఏం చేస్తారంటే మత్తయి సువార్త 16:9-10 చదువుతావా?
మత్తయి సువార్త
16:9-10 త్వరగా. బైబిల్ లేకుండా ప్రశ్నలు అడిగితే కూర్చున్నట్టున్నావు.
బైబిల్ ఉన్నాను, బైబిల్ ఉంది కానీ కనిపించదు, కళ్ళు సరి కనిపించవు.
అది సరి కనిపిస్తుందా? ఏదో ఏదో ట్రై చేసి మొబైల్ ఫోన్ చూసాను, నా స్క్రీన్ కూడా పెట్టా చూసి నా స్క్రీన్ పెడతాను.
శ్రీకాంత్ అన్న పెట్టినా చదివేస్తాను.
స్క్రీన్ పెట్టమంటావా?
అంటే చిన్న అక్షరాలు అయిపోయి బైబిల్.
అదే నువ్వు ఎక్కువ కష్టపడొద్దు, టైం లేదు కాబట్టి కొంచెం త్వరగా చదివితే బాగుంటది. 16:9-10 ఏమైనా నా స్క్రీన్ కనిపిస్తుంది, ఇంకా కొద్దిగా పెట్టిన
మీరు ఇంకాను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తుతారో అదైనను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తుతారో అదైనను మీకు జ్ఞాపకం లేదా?
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లెక్క పెట్టొద్దు, లెక్కలు దానికి సంబంధం లేదు అనుకున్నావా? ఆయన లెక్కలు పెట్టిస్తున్నాడు అనుకున్నావా? రామరాజు ఈ లెక్కలు మాట్లాడుతుంది ఎవరు?
యేసు ప్రభు గారే.
యేసయ్య లెక్కలు మాట్లాడుతున్నాడు. ఆయన లెక్కలు వద్దు అన్నాడు అని మనం ఎట్లా అనుకుంటాము? కాదు, అక్కడ ఏదో వాళ్ళేదో ఆయన వద్దు అన్నా చేశారని ఏమీ లేదు. ఆయన చెప్పినట్టుగానే తీసుకోవాలి, లేకపోతే ఆయన లెక్క పెట్టినా ఆయన ఆ లెక్కను కన్సిడర్ చేశారని తీసుకోవాలి తప్ప ఆయన లెక్క పెట్టొద్దు అని లెక్క పెట్టారని చెప్పి అన్నట్టుగా తీసుకోకూడదుగా. ఓకే, బాగుంది. మీరు ఆలోచించగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, సమాధానాలు చెప్పగలుగుతున్నారు, చక్కగా ఉంది. మనం 10 నిమిషాల టైం ఉంది. ఈ 10 నిమిషాల్లో హోల్ ప్యాసేజ్ 14:1-21 వరకు ఏమైనా మీరు మీ వచనాలే కాకుండా పక్క వచనాలు కానీ యాడింగ్స్ ఏమైనా ప్రశ్నలు కాదు, మీరేమైనా స్టడీ చేసిన విషయాలు మాట్లాడితే మాట్లాడచ్చు, పైగా అప్లికేషన్ కూడా తీసుకోవాలి, సజీవ వాహిని చదవాలి కాబట్టి ఏమైనా మాట్లాడతారా? 21 వచనాల్లో ఏమైనా డిస్కస్ చేయాల్సిన స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఏమైనా మాట్లాడే ఉన్నాయా? టీమ్ సభ్యులు 10 మంది రాజేష్ అన్నపూర్ణ
సార్ క్షమించండి సార్, అదే మొదటి మాట నాకు మొదట్లో వాళ్ళు బైబుల్ స్టడీ చెప్పారు కానీ నాకు సరిగ్గా అవగాహన కుదరలేదు. మొదట 14:1 హేరోదు చెప్పేది, హేరో దగ్గరికి ఇన్ఫర్మేషన్ అవుతుంది కదా సార్, యోహాన్ కోసం యేసుక్రీస్తు కోసం. అప్పుడు ఆయన ఇతడు బాప్తిసం ఇచ్చే యోహాను అని చెప్తూ ఆబ్లికిస్తూ బైబిల్లో అతడు మృతుల నుంచి కలిసి
నీ వాయిస్ కట్ అయింది. నీ ప్రశ్న నాకు ఒకసారి రిపీట్ చేస్తావా రామరాజు?
యోహానున్నాడు, అయితే ఇతడు బాప్తిసమిచ్చి యోహాన్ అని ఇక్కడ ఇతడు అని రాయబడింది సార్ బైబిల్లో. అలాగే
రామరాజు వాయిస్ బ్రేక్ అవుతుందా నా వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ రావట్లేదా?
మీ వాయిస్ నాకు స్పష్టంగా ఉందన్న, బ్రదర్ వాయిస్ బ్రేక్ అవుతుందన్న.
ఓకే, నీది ప్రాబ్లం ఉన్నట్టుంది రామరాజు. మనం ముగించుకోవాలండి, త్వరగా ముగించుకోవాలి. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా?
సార్ నాకు వచ్చిన అర్థమైంది సార్.
లేదు, వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళీ అడుగు, ఇప్పుడు ఏమైనా వస్తుందని ట్రై చేద్దాం. మీకు నెట్ ప్రాబ్లం ఉంది బ్రదర్.
ఆన్సర్ అంటే ఆ సమయం అందు యేసుని గురించిన సమాచారం విన్నారు.
సరే, నువ్వు నాకు ఫోన్ చేసి అడిగాను కానీ నీ వాయిస్ ని సెట్ చేసుకుని నెట్ అని సెట్ చేసుకుని మాట్లాడు, టైం కూడా లేదు. ఇంకేమన్నా మాట్లాడతారండి? ఏమి లేకపోతే సజీవ వాహిని కమెంటేటర్స్ ఏమంటున్నారో ఒకసారి శ్రీకాంత్ ఈ కామెంటరీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోయారా, మళ్ళా చూడాలా?
అన్న ఒకసారి క్లిక్ గా సమరైజ్ చేస్తే సరిపోతుంది అన్న, దాని నుంచి మన వాళ్ళు అందరూ మాట్లాడారు. మేమైతే మళ్ళీ స్పెసిఫిక్ గా తీయలేదన్న, ఉన్న క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం
అన్న. మీరు క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నప్పుడు సజీవ వాహిని వాళ్ళు ఏమన్నారో మనం క్రాస్ చెక్ చేయలేదు.
లేదన్న, మొత్తం అన్ని చెక్ చేయలేదు అన్నిటికీ.
ఓ అట్లాగే, అసలు గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే కూడా నేను మిస్ అయ్యా. సరే, ఇంకేమైనా మాట్లాడేది ఏమన్నా ఉందా టీం సభ్యులు? ఆల్మోస్ట్ 14 వచనాలు అన్ని విషయాలు వచ్చిన మెంబర్ వచ్చిన మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
వెంకటేశ్వర్లు ప్రైజ్ లార్డ్ కదా
సార్. సార్ 13వ వచనంలో యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంకు ఏకాంతంగా వెళ్ళారు సార్. తర్వాత ఈ శిష్యులు కూడా వెళ్తారు, వీళ్ళు జనసమూహం వెళ్తారు సార్. సార్ శిష్యులు వెళ్ళినట్టుగా అక్కడ లేదు సార్. మరి శిష్యులు కూడా యేసుక్రీస్తు వారితో ఉన్నట్లుగా ఉంది సార్. అదేమన్నా కొంచెం డౌట్ గా ఉంది సార్.
నేను బాగుంది, మీ ఆలోచన చాలా బాగున్నాయి. కానీ మన బైబిల్ స్టడీ యొక్క మోటివ్ ఏంటంటే, రిపీట్ ఒక్క నిమిషం, మన బైబిల్ స్టడీ యొక్క మోటివ్ ఏంటంటే అక్కడ లేని సంగతిని పట్టుకొని తీసుకొచ్చి పెట్టడం మన ఉద్దేశం కాదు. ఉన్న సంగతిని అర్థం చేసుకోవడం మన ఉద్దేశం. ఎట్లాగా శిష్యులు ఆయన వద్దకు వచ్చి అని ఆ మాట ఉంది, ఉన్నారు అని ఉంది. ఆయనతో పాటు వెళ్ళారా, ఆయనకంటే ముందు వెళ్ళారా, ఆయన వెనకాల వెళ్ళారా, ఎందుకు అది రాయబడలేదు అది పట్టుకోవడం ఈ బైబిల్ స్టడీ ఉద్దేశం కాదు. లేని సంగతుల్ని లేకపోతే రాయబడిన సంగతుల్ని ఆయన 5000 మందిని లెక్క పెట్టమన్నాడా, వాళ్ళంతటా వాళ్ళే లెక్క పెట్టారా, ఎందుకు లెక్క పెట్టారు, అది పట్టుకునేది మన ఉద్దేశం కాదు. ఆ బైబిల్ స్టడీ కాదు ఇది. ఈ బైబిల్ స్టడీ ఉద్దేశం ఏంటంటే ఉన్న విషయాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వెంకటేశ్వర్లో
సార్. సార్ సార్ అర్థమైంది సార్. అలాగే సార్,
మన బైబిల్ స్టడీ ఏదో వెనకాలే ఉంది, ఆ మూలంలో ఉంది, వాటి మీద ఎల్లో ఉన్న విషయాన్ని బెటర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం అంతే. సరే అండి, నేను సజీవ వాహిని కామెంటరీలో ఏముంది చెప్తాను. బైబిల్ స్టడీ గైడ్ లైన్స్ లో ఆ పాయింట్ యాడ్ చేయండి అంటాడు సందీప్. నేను ఆ పాయింట్ యాడ్ చేసాం. మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడగమని మాట్లాడామంటే ప్రయోజనకరమైన ప్రశ్నలు, మేలు చేయు ప్రశ్నలు, కాసేది అర్థం చేసుకునే ప్రశ్నలు మాత్రమే అని కూడా ఇచ్చాం. ఇక్కడ ఇవ్వబడ్డ ప్యాసేజ్ నుండి ఆరోగ్యకరమైన మేలు చేయ ప్రశ్నలు మాత్రమే అడగాలి. అదే కాబట్టి మీరు అడుగుతున్న ప్రశ్నలు అంటే మోర్ అవర్ అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏమై ఉంటుంది అది కాదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అప్లికేషన్ ఓరియంటెడ్ లో, ఇది మనకేం నేర్పిస్తా ఉంది అన్నట్టుగా మనం తీసుకుంటే మనకు మేలుగా ఉంటుంది. సరే అండి, ఒక్కసారి సజీవ వాహిని కామెంటరీ చెప్తాను, తర్వాత మనం అప్లికేషన్ కి వెళ్దాం. అందులో నాకు బాగా ఘోరం అనిపించింది ఏంటంటే,
ఈ రాజుగారి పద్ధతి ఎవరన్నా కొంచెం మీరు ఆలోచిస్తే బాగుంటది. మళ్ళా మీకు జిల్లా బైబిల్ స్టడీస్ లో కూడా మీరు ఆలోచించవచ్చు. ఆయన రాజుగారు ఆయన మనుషుల కోసమే మొగ్గు చూపుతున్నాడు. కూతురికి ఏదో మాట ఇచ్చారట, అదో పనికిమాలిన మాట. ఆవిడేమో తలకాయ ఇమ్మని అడిగింది, ఈయన తలకాయ ఇచ్చేయమన్నాడట. భలే ఘోరంగా ఉంది కాశీలో విషయాలు చదువుతా ఉంటే. దాన్ని రాజులు లేకపోతే రాణిగారు హేరోదియ రాజుగారు కూతురు ఆవిడ డాన్స్ చేయటం ఆ చుట్టూ కూర్చున్న వాళ్ళు ఈయన చేసింది ఒక పనికిమాలిన పని. దాన్ని ఏమో తప్పుబట్ట దాన్ని అది సరైనది కాదు రాజుకి అన్నాడు. దానికి ఆయన చెప్పేశారు వీళ్ళందరూ కలిసి, రాజులు అలాగే ఉంటారా, రాజుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనిపించింది. యాక్చువల్ మొత్తం సమాజం అంతా అట్లా ఉంది. పోనీ ఈ పట్టకు వచ్చేసరికి ఈయన బాప్తిస్ట్ వచ్చి వ్యూహాను తాను తీసేస్తారు ప్రాణం పోతుంది తెలిసినా సరే ఈయన ఎందుకు కంట్రోల్గా జాగ్రత్తగా లేకుండా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడతాడు, ప్రాణం మీద తెచ్చుకున్నాడు, ఈయన ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చాలా తలంపులు వచ్చాయి. ఆ శిష్యులు కూడా అలాగే, వాళ్ళు ఆ 12 మంది శిష్యుల పరిస్థితి వాళ్ళ జనాన్ని పంపించామని అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ ద్వారానే ఇవన్నీ చేపిస్తున్నాడు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అవి ఆలోచించగలిగితే బాగుంటది. ఇక్కడ మనం హీరోది కోసం ఏం మాట్లాడతారంటే, ఇతను పెద్ద హీరోది కాదు, ఈయన వాని కుమారుడు, ఈయన ఒక ప్రాంతానికి మాత్రమే అధికారి అని మాట్లాడారు. ఇతన్ని రాజు అనడం గమనించండి. ఇతడు గలిలీ పెరయా ప్రాంతాలను పరిపాలించాడు. ఇతడు రాష్ట్రాధికారి అని ఉంది. గ్రీకు మాట 4వ భాగానికి చతుర్థాధిపతి అన్నప్పుడు 4వ భాగానికి మాత్రమే ఇతను అధికారి. పెద్ద హేరోదు మహా హేరోదు మరణం తర్వాత అతడి పాలన కింద ఉన్న భూభాగాన్ని కొడుకులు పంచుకున్నారు. అందులో 1 భాగానికి మాత్రమే ఇతను అధికారిగా ఉన్నాడు. 2వ పాయింట్లో ఇతను హేరోదు దుర్మార్గుడు, తమ్ముడు భార్యను ఆయన తీసుకున్నాడు. అయినా సరే అతనిలో భయం ఉంది, యోహానికి భయపడుతున్నాడు, దేవుడికి భయపడుతున్నాడు. తర్వాత చనిపోయిన వారు లిగిస్తారన్న నమ్మకం కూడా అతనికి ఉంది. ఏ రోజులో కూడా చనిపోయిన వారు లిగిస్తారన్న నమ్మకం ఉంది, చేసింది తప్పు అన్న భయం ఉంది. ఆ మాట మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈ మాట యోహాన్ కోసం పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు. పాలకులైనా సరే దేవుని సందేశాన్ని పాలకులు ఎదుటైనా సరే నిర్భయంగా ప్రకటించగల వీరుడు యోహాను. దేవుని దాసులు దేవుని బిడ్డలు మౌనంగా ఉండకూడదు, సత్యం కోసం నిలబడాలని ఈ కామెంటేటర్స్ మాట్లాడుతున్నారు. తర్వాత 5వ వచనంలో హేరోదియ యోహాన్ చావు కోరింది. అయితే చాలా కాలం యోహాన్ని హేరోదే కాపాడుతూ వచ్చాడు. యోహానుకు భయపడ్డాడు, యోహాన్ని కాపాడుతూ వచ్చాడు. ఇక ట్రాప్ చేసి కూతురు ద్వారా అతను తల కోరుకోవడం అన్నది మనం ఎంత భయంకరంగా రాణి ఉందో, ఎంత భయంకరంగా రాణి కూతురు ఉందో, ఎంత భయంకరంగా ఆ రాజు దగ్గర ఆ బర్త్డే ఫంక్షన్లో కూర్చున్న ఆ న్యాయాధిపతులు ఉన్నారు, వాళ్ళందరి కొరకు ఎంత పెద్ద పాపానికి ఏ రోజు తలపెట్టాడు అతను తెలిసినా సరే అది మనం చూస్తాం. ఈ బంటి రోజు ఎంత భయంకరంగా ఉన్నాడు, పోయి తల తీసుకొచ్చాను, తల తీసుకొచ్చేసాడు. సాతాను రాజ్యం ఎలా ఉంటుందో, సాతాను రాజ్యంలో నీతిమంతుల్ని పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తాం ఈ సన్నివేశాన్ని. ఇక్కడ మహానీయులైన మనుషుల్లో ఒకడని యేసు చెప్పిన మనిషి అంతం ఇది, అంతకంటే గొప్ప పుట్టలేదు అని అన్నాడు. అతను అంతం ఇది అయినా పరలోకంలో దేవుడు భూమిపై ఉన్న ప్రభు యేసు ఆ హత్యను ఆపేందుకు ఎంత మాత్రం ప్రయత్నించలేదు. ఎందుకు ఆపలేదు అన్న దానికాడ కూడా మనం మాట్లాడుకోవచ్చు. దేవుడు అన్నింటినీ చక్కగా నెరవేరుస్తాడు, అందరినీ పరిపాలిస్తాడు. అయితే కొన్నిసార్లు ఆయన విధానాలు మనకు అందుపట్టకుండా, మన గ్రహింపుకు అందకుండా ఉంటాయి. ఎందుకు యోహాను కాపాడలేదు అన్న మాట దగ్గర దాన్ని దేవుడు సర్వాధికారి, ఆయన కాపాడలేదు, నేను బలంగా నమ్ముతాను దేవుడు చావును ఎప్పుడూ కాపాడు,
చావు ఇప్పుడు ఆయన వద్దకు వెళ్ళే మార్గం. త్వరగానే తీసుకెళ్తాడు, త్వరగానే తీసుకెళ్తాడు. కాబట్టి చావును ఆపేయాలి, ఆపేస్తాడు అని అనుకోవటం ఆ వాక్య విరుద్ధం నేను భావిస్తాను. తర్వాత చనిపోయి సజీవంగా లేవడం మినహాయిస్తే యేసు చేసిన ఈ ఒక్క అద్భుత కార్యం, ఆయన రిజరక్షన్తో పాటు ఆహారం పంచిపెట్టింది మాత్రమే నాలుగు సువార్తలు రాయబడింది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ప్రాముఖ్యంగా కనికరం కోసం, ఆయన కనికరం ఉంది కాబట్టి కార్యం చేశాడని మాట్లాడుతున్నారు. తర్వాత శిష్యుల కోసం మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా ఆయన శిష్యుల దగ్గర ఉన్నది జన సమూహాలకు ఎన్నడూ చాలదన్న విషయంలో సందేహం లేదు, మా దగ్గర ఉంది ఇంతే, అయినా సరే ఆయన తను దీవిస్తాడు, అందరూ సరిపెట్టుగా చేస్తాడు. ఇది నాకు బలం అనిపించింది. ఆయన బిడ్డలం ఈ రోజు కూడా మనం దగ్గర ఉన్నది లిమిటెడ్ సోర్సెస్. ఎస్ఎఫ్జే పరిచయంలో చెప్పగలిగిన మాట కూడా అదే, మన దగ్గర ఉన్నది కొంచెమే, మనకున్న టైం కొంచెమే, మన దగ్గర ఉన్నది కొంచెమే. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికి పంచిపెట్టాలి. దేవుడు వాళ్ళందరికీ సరిపడేట్టుగా సమృద్ధిగా మారుస్తాడు. మనకి 282 మంది స్పీకర్లు కావాలి ఒక రోజుకి, అంతమంది ఎక్కడ నుంచి తెచ్చేది? మనకున్న దాన్ని దేవుడు దీవిస్తాడు, వాళ్ళు సరిపడేట్టుగా చేస్తాడు అన్న మాట కూడా మనం చూస్తున్నాం. మనకున్న దాని అంతటి విషయంలో కూడా ఇప్పటికీ ఆయన అనేది ఇదే, మీరేమన్నా తీసుకురండి నేను దాన్ని దీవిస్తానంటాడట. తనకు శక్తి ఎక్కడి నుంచి కలిగిందో ఆయన మొదటి నుంచి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేయడం, కృతజ్ఞతాస్తులు చెల్లించడం, తండ్రి మీద ఆధారపడడం కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ మాట మనకేమైనా ఉపయోగపడుతుంది? ఇక్కడ శిష్యుల పని ఏమిటో చూడండి. అవసరమైనదంతా వారు సరఫరా చేయలేకపోయారు, కానీ ప్రభు దాన్ని ఇచ్చినప్పుడు ప్రజలకు పంచిపెట్టగలిగారు. ప్రభు వాళ్ళ చేత వాళ్ళ అవసరతను తీర్చాడు. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఆయన శిష్యులు చేయగలిగేదే, లోకమంతటి అవసరాలను తీర్చేందుకు చాలినంత ఆహారం క్రీస్తు సువార్తల్లో ఉంది. పంచిపెట్టేవారు కావాలి దేవునికి. ఆయన ఆహారం, వాక్యాహారం ఆయన అందరికీ సరిపడిగా ఉంది. దాన్ని పంచిపెట్టడానికే ఇది ఎక్కడ సరిపోతుంది అనుకోకుండా విశ్వాసంతో మనం పంచిపెడతా ఉంటే అందరికి సరిపోతారు. ఆ మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలకు వడ్డించే పని ఇచ్చింది. ఆ తర్వాత శిష్యులకు యేసు ఆహారం పెట్టాడు. వాళ్ళ అవసరం పెట్టినే కాదు, ఆయన శిష్యుల అవసరతలు కూడా తీర్చాడు. మిగతా వాళ్ళకి పెట్టాలి అనుకున్నప్పుడు మనం చాలా బలపడతాం, మిగతా వాళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు మనం చాలా బలపడతాం. ఇవ్వటం నేర్చుకుంటే మనం పొందుకుంటా ఉంటాం. ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఈ విషయం కూడా చూసేసాం. సో సజీవ వాహిని కామెంటరీ నేను చూసేసాను. ఇక్కడ చాలా చక్కటి విషయాలు, మీ ధ్యానం కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఇందులో లైఫ్ అప్లికేషన్ అండి, మనం ఎట్లా అప్లై చేసుకోవాలన్న మాట దగ్గర. మనస్సాక్షిని నిర్లక్ష్యం చేయొద్దు. ఏ రోజు మనస్సాక్షి అతనితో మాట్లాడుతూ ఉంది, నేను చేసిన తప్పు అని తెలుసు, యోహాను చంపకూడదని తెలుసు, అయినా సరే మనస్సాక్షిని కాదు, మనుషులకు లేకపోతే హేరోదియకు అతను లొంగిపోయినట్టుగా మనం చూస్తాం. అది మంచిది కాదు. ప్రజల భయంపై దేవుని భయం, నేను దేవుడికి భయపడాలా, నా మనుషుల మెప్ప దేవుని మెప్ప, దేవునికి భయపడాలా మనుషులకు భయపడాలా అన్నది చాలా కీలకం. ఏ రోజైతే మనుషులకు భయపడ్డాడు, మనుషులను మెప్పించాడు, మనం దేవునికే మనం లెక్క అప్పగించాలి. ఆయన రాజే, కానీ ఆయన విధానం మాత్రం దేవునికి వ్యతిరేకంగా ఉంది. అది చాలా ప్రమాదం. సత్యం కోసం నిలబడ్డాం. యోహాను సత్యం కోసం నిలబడ్డాడు. దేవుని బిడ్డలో సత్యాన్ని ప్రకటించాలి, సత్యం కోసం నిలబడాలి. యోహాను ఏదో అమాయకంగా పిచ్చిగా చేయలేదు, నీతి నిమిత్తం హింసింపబడ్డాం. మనం యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే, సత్యం కోసం చెప్పాలి, సత్యాన్ని మనం ప్రకటించాలి. మనం కూడా కష్టమైన పరిస్థితుల్లో కూడా సత్యాన్ని, దేవుని వాక్యాన్ని ధైర్యంగా నిలబెట్టాలి, మాట్లాడాలి. 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన కోసం దానికి అక్కడ మాట్లాడుతున్నారు. దేవుడు సమృద్ధి అనే ఏర్పాటు సహకారం ఇది. ఆయన కనికరపడ్డాడు, 5 రొట్టెలు 2 చేపలే, తను 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు, మిగిలిన ముక్కలు కూడా సేకరించాడు. దీని దగ్గర ఏం నేర్చుకోవాలి? కరుణ, కనికరం. యేసు ప్రజల ఆకలిని వారిపై కరుణ చూపాడు. మనం కూడా ఇతరుల అవసరాలపై కనికరం కలిగి ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ అంటానండి, ఫిజికల్ నీడ్స్ కంటే స్పిరిచువల్ నీడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది కానీ ఫిజికల్ నీడ్స్ కూడా అవసరమే. అందుకే బైబుల్లో సువార్తతో పాటు స్వస్థతలు, సువార్తతో పాటు విడుదల డెలివరెన్సెస్, సువార్తతో పాటు మేలులు. మనం దేవుడు ఈరోజు నువ్వు మాటలు మాత్రమే చెప్పు అంటలా, మాటలతో పాటు చేయగలిగిన సహాయం ఉపకారం మనం చేయాలి. మనం మిగతా వాళ్ళ అవసరతలు తీర్చాలి, అవాటి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనం చేయగలిగింది మాటలు చెప్పడమే కాదు, చేయగలిగిన సహాయం కూడా చేయాలి. మనకున్న కొద్ది వాటిని దేవునికి సమర్పించండి. వాళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, వాటిని అప్పగిస్తే ఆ కొద్దిపాటి దాన్ని దీవించాడు. ఇక్కడ మనకున్న కొద్దిపాటి ప్రతిభ, వనరులు, సమయాన్ని దేవునికి సమర్పిస్తే ఆయన వాటిని ఊహించిన విధంగా ఉపయోగించి గొప్ప కార్యాలు చేస్తాడు. మనకున్నవి ఆయన చేతిలో పెడితే చాలా మందికి దేవునికరంగా మారుస్తాడు. దేవుడు సమృద్ధిని నమ్మండి. దేవుడు అవసరాలు తీర్చగలడు. మనం ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలడు. ఆ క్రమం పొదుపు, యేసు ప్రజలను గుంపులుగా కూర్చోమని చెప్పడం, వాళ్ళందరినీ ఒక క్రమంలో కూర్చోబెట్టాడు. తర్వాత మిగిలిపోయిన మొక్కల్ని సేకరించమని చెప్పడం, వనరును వృధా చేయొద్దని చెప్పడం. మన అక్కడ ఆ క్రమాన్ని పొదుపును కూడా నేర్చుకోగలుగుతాం. ఈ చక్కటి విషయాలు నిన్న ఈరోజు బైబిల్ స్టడీలో చూడగలిగాం. మళ్ళా జిల్లాలో స్టడీ చేసే అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇంకా బెటర్గా అర్థం చేసుకోగలుగుతారు. నడిపించిన శ్రీకాంత్కి వందనాలు. టీం అందరికి కూడా అభినందనలు. మనం అప్లికేషన్ తీసుకుందాం త్వరగా. ఒక్కొక్కరు మీ అప్లికేషన్స్ ని మీరు మాట్లాడాలి. మొదటిగా రాజేష్.
వందనాలు సార్. నా వాయిస్ క్లియర్గా ఉంది సార్?
బాగుంది.
ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, 19-20 వచనాలకు సంబంధించి ప్రభు చెప్పిన రీతిగా నేను కూడా యేసు ప్రభు చేతిలో రొట్టెవలే ఆయన సాక్షిగా జీవిస్తూ నేను నా కొలీగ్స్, నా బంధువులు, స్నేహితులను ఆయన వద్దకు నడిపించే సాధకంగాను ఉండాలనుకుంటున్నాను సార్. అట్లాగే వాక్యానుసారం జీవించాలనుకుంటున్నాను సార్.
19-20 వచనాల్లో వాళ్ళు రొట్టెలు పంచిపెట్టారు. ఇక్కడ నువ్వేమని తీసుకుంటున్నా?
ప్రభు యేసుప్రభు చేత రొట్టె వలె రొట్టె ఏ విధంగా అయితే అంతమందికి పంచారు సార్, ఆ వాక్యాన్ని సార్ నేను నా కొలి సార్ ఆ వాక్యాన్ని నేను నా కొలీగ్స్, నా బంధువులు, నా స్నేహితులకి ప్రభు వద్దకు నడిపించే సాధకంగా ఉండాలనుకుంటున్నాను సార్.
బాగుంది బాగుంది. అయితే యేసుప్రభు చేతిలో రొట్టె మనుషులు కాదు, యేసుప్రభు దగ్గర మనుషులు ఉన్నారు. ఆయన రొట్టెను మనుషులకి ఇచ్చాడు. నేను శిష్యుల్లాగే మిగతా వాళ్ళందరికీ అవసరతలు తీర్చేవాళ్ళ ఉండాలి అన్న అప్లికేషన్. బాగుంది రాజేష్. తర్వాత అన్నపూర్ణ.
మూడు 3-4 వచనాల్లో యోహాను గారు హేరోదు రాజుని హెచ్చరించినట్టుగా తప్పు చేసిన వారిని, అంటే కొంచెం దేవుని భయభక్తుల్లో ఏదైనా మిస్టేక్ చేసిన వారిని ఇది తప్పు అని ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా చెప్పాలి, హెచ్చరించాలి అని అప్లికేషన్ తీసుకున్నాను.
అప్పుడు జైలుకి వెళ్లాల్సిందే, తల కూడా తీసేస్తారు, అన్నిటి కూడా సిద్ధపడాలి. అయినా సరే సిద్ధపడతాను అని అంటావు, అంతేనా?
ఆ తర్వాత 13-13 వచనంలో ప్రభువు యోహాన్ గారి మరణం విన్నప్పటికీ మౌనంగా వెళ్ళిపోయారు. కొన్ని దేవుని చిత్తాలకి మనం కూడా అనుగుణంగా మౌనంగా ఉండాలి అని కూడా అది రాసుకున్నానన్నా.
నువ్వేం నేర్చుకున్నావు కాదు, నువ్వేం మార్చుకున్నావు అది ప్రశ్న.
అదే అన్నా, అంటే కొన్ని విషయాల్లో మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుడి చిత్తం ఇలానే ఉంటే అప్పుడు దేవుడి చిత్తానికే విధేయత చూపిస్తాను, మౌనంగా ఉండి ఆయన చిత్తానికి లోబడతా.
అట్లాగే అమ్మా, యోహాను యేసయ్య 33 సంవత్సరాలు చనిపోయాడు. యోహాను 33 సంవత్సరాలకు ముందే చనిపోయాడు. మనం మాత్రం 60-70 సంవత్సరాలు జీవిద్దాం. ఎప్పుడైనా 60 సంవత్సరాల్లో వయసులో చావు వచ్చినా సరే కుండలు బాదుకుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు అట్లా రియాక్ట్ అవ్వలా, మంచిది, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అట్లా ఉన్నాడు. సరే, అన్ని పరిస్థితులను యాక్సెప్ట్ చేయడం మంచిది, మరణాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం మంచిది. అట్లాగే చచ్చేది కానీ ప్రభుకి ఇష్టమైనట్టుగా జీవించారు. బాగుంది అన్నపూర్ణ. యోహాను స్పిరిట్ కాకుండా కొంచెం యేసయ్య స్పిరిట్. ఆ తర్వాత ఏమంటారు, మన కొత్త నిబంధనలు పాముల వివేకం అన్నారు కాబట్టి వెళ్ళి నీ తప్పు అని అనే పరిస్థితి కంటే కూడా ప్రార్థన చేయడం, కొంచెం స్నేహం చేయడం, తర్వాత తప్పు చెప్పడం. డైరెక్ట్ గా చెప్పకుండా, అందరి ముందు చెప్పకుండా, ముఖం ముందు చెప్పకుండా స్నేహం చేసి చెప్తే కొంచెం మార్చుకుంటారు. అందరి ముందు చెప్తే ఈ కొనుకుపోతారు. కొంచెం నొప్పించకుండా చెప్తే, చెప్పాలంటే టైం తీసుకోవాలి, ప్రార్థన చేయాలి, స్నేహం చేయాలి, అప్పుడు చెప్పాలి. సుధాకర్
సార్, ప్రైజ్ లార్డ్ సార్. శిష్యులాగా విధేయత కలిగి ఉండాలనుకుంటున్నాను సార్.
శిష్యులాగా
విధేయత సార్,
విధేయత కలిగి ఉండాలనుకుంటున్నావా? ఏ విషయంలో
సార్? 19 వచ్చిన సార్, ఆ శిష్యులకు ఆ రొట్టెల నుంచి పంచిమన్నగా పంచారు సార్, అట్లా దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాలనుకుంటున్నాను.
బాగుంది. నువ్వు రాజేష్ ఇద్దరు ఒకటి అప్లికేషన్ తీసుకున్నా, మేము కూడా శిష్యుల్లాగా విధేయత అన్నావు. అక్కడ విధేయత కంటే కూడా అంతే, ఆయన పంచమన్నాడు, పంచిపెట్టారు. ఆయన చెప్పమంటున్నాడు, మనం చెప్పాలి. చేయమంటున్నాడు, చేయాలి. విధేయత చూపించాలి. బాగుంది సుధా. తర్వాత హిమబిందు
సార్, వందనాలు సార్.
అట్లాగే పార్టిసిపెంట్స్ కి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీరు ఈ 2 రోజులు విన్న సంగతిని బట్టి మీ అప్లికేషన్స్ రాసుకుంటే వాటి కోసం ప్రార్థన చేయగలుగుతాం.
సార్, 18 వచనం ప్రకారం నాకున్నదంతా ప్రభు చేతికి అప్పగించాలని అనుకుంటా ఉన్నాను సార్. అలాగే రొట్టెలు పంచిన శిష్యులుగా ఉండాలనుకుంటున్నాను సార్. నేను వందనాలు సార్.
బాగుందమ్మా. వాళ్ళు యేసు ప్రభుకి అప్ప చెప్పినట్టుగా మన దగ్గర కోట్లు ఏమి లేవు. మన దగ్గర ఎంత ఉంటే అంత మనం అప్పగించుకుంటే చాలా మందికి అవసరత తీరుస్తాడు. జంపులో కూడా ఆ విషయం చూసాం. ఒక ఆయన అగస్తిన్ అన్న తను అప్పగించుకున్నాడు, తన బీహార్ రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. మనం ఆయన చేతిలోకి వెళ్తే, మనం సమర్పించుకుంటే చాలా మంది అవసరతలు దేవుడు మనల్ని ఆశీర్వదించి తీరుస్తాడు. అది నిజంగా దీవెన, మన దీవెనకరంగా ఉంటాం. బాగుంది, మీ అప్లికేషన్ బాగుంది. తర్వాత కుర్నేలి
సార్, ప్రైజ్ లార్డ్ సార్. సార్, 14 ప్రకారంగా ఇతరులు బాధల్లో ఉన్న కష్టాలను నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి సహాయం చేసే మనసు ఉండాలని నేను అనుకుంటున్నాను.
అంతే, ఇతరుల అవసరతలు మనం తీర్చడానికి వాళ్ళ మీద కనికరం ఉండాలి. మనం చాలా ఎఫెక్టివ్ పద్ధతి అండి. వాళ్ళ అవసరాలు తీర్చడం కొరకు మనం ప్రయాసపడి ప్రార్థన చేసి తర్వాత మనం రక్షణలోకి నడిపించగలం. మనం వాళ్ళకి భోజనం పెట్టకుండా, వాళ్ళ స్వస్థత కలిగించకుండా, వాళ్ళ అవసరం తీర్చకుండా మీరు మారిపోయింది అంటే కష్టం, అది రిజల్ట్స్ కూడా రావు. కాబట్టి చక్కటి అప్లికేషన్, మా కొంచెం టైం ఇన్వెస్ట్ చేయాలి, ప్రయాసపడాలి. అనిల్
సార్, ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ కదా
సార్. ఈ 7 వచనం ప్రకారం ఈ తొందరపడి వాగ్దానం చేయకూడదు నిర్ణయించుకున్నాను సార్. అలాగే ఈ వీళ్ళకి ప్రాబ్లమ్స్ లో ఉన్న వారికి సహాయం చేయాలని కూడా అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
ప్రమాణాలు చేయకూడదు. ఇది ఏది, దాని ఏమంటారు, సూర్యుడి సంతకాలు పెట్టకూడదు అని అర్థమైంది అయితే నీకు. అట్లాగే అవసరాలు తీర్చాలి, మిగతా అవసరతలు. బాగుంది, అప్లికేషన్ బాగుంది, మంచిదే. సామెతల గ్రంథాలు చాలా మాటలు ఉంటాయి, తొందరపడి పూట ఉండడం, వాగ్దానాలు ఇవ్వటం, అవి కూడా మంచిది కాదు. బాగుంది. తర్వాత దీవెన సిస్టర్.
సార్, ప్రైజ్ లార్డ్ సార్.
అమ్మా
సార్, యోహాన్ లాగా సత్యాన్ని సమయస్ఫూర్తితో నిర్భయంగా మాట్లాడాలని అన్వయించుకున్నాడు సార్. ఏసేలాగా కనికరం చూపిస్తూ ఉన్నదాంతో సహాయం చేయాలి, పెట్టే విషయంలో సహాయం చేసే విధంగా ఉండాలని అన్వయించుకున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
పాప విషయంలో కఠినంగా ఉంటారట, బేదల విషయంలో కనికరంతో ఉంటారట. కఠినము కనికరం రెండు బ్యాలెన్స్ చేస్తారు. అట్లాగే బాగుంది సుధర్ సార్.
ప్రైజ్ లార్డ్ సార్. 16 వచనం ప్రభు, నా జీవితంలో ఎదురయ్యే అనర్యం లాంటి పరిస్థితులు ఉన్నట్టు దిగులు పడకుండా మరి నీ శక్తిని నాకు ఇవ్వు, నీ కృపనని ప్రసాదించని, మరి కొద్దిపాటిని నీ మహిమ కోసం వాడుకుని ప్రార్థన రూపకంగా ఉండి ముందుకెళ్తి బలంగా తర్చర్యలు చేయాలని అనుకుంటున్నాను సార్.
చాలా చెప్పావు, అందులో ఒక పాయింట్ చెప్పు. అంత చెప్పొద్దు, గుర్తుపెట్టుకోవడం కష్టం.
ప్రభు, నా జీవితంలో ఎదురే అరణ్యం వంటి 15 పదాలు అరణ్యంలో అంతమంది వచ్చారు కదా సార్, అరణ్యం వంటి దిగులు పడకుండా నీ శక్తిని మరి నీ కృపను నాకు ప్రసాదించని మనం ప్రార్థన అంటే దేవుడు అన్ని అసాధ్యం సుసాధ్యం చేస్తాడని బలంగా నమ్ముతున్నా సార్.
అంతే, యాదాద్రి జిల్లా అంతటికి నేనేం చేయగలను ప్రభు అనుకోకుండా నువ్వు ఆశీర్వదిస్తే జిల్లా అంతటికి అన్ని డిపార్ట్మెంట్ కి నేను ఏమైనా చేస్తానని చెప్పి మన విశ్వాసంతో ఆయనకు అప్పగించుకోవాలంటావు. బాగుంది. తర్వాత వెంకటేశ్వర్లు.
సార్ ప్రైజ్లా సార్. 14వ వచనంలో సార్ వారి మీద కనికరపడి సహాయం చేయలాగన తీర్మానం తీసుకున్నాను సార్.
బాగుంది, పోలీసులు కట్టినట్ అందరిలో వాక్యాన్ని బట్టి కనికరం పుట్టుకొస్తుంది. రామరాజు రామరాజు శ్రీకాకుళం రామరాజు మీట్లో ఉండిపోయినట్టున్నాడు. చక్కటి అప్లికేషన్ తీసుకున్నారు రాజులేడా, చూడు అన్మ్యూట్ చేశారు చూడు రామరాజు.
ప్రైజ్లేడు
మాట్లాడు.
అదే అక్కడ ప్రజలు ఏ విధంగా అయితే రొట్టెలు తిన్నారో ఆ విధంగా నేను ఈ వాక్యమైన జీవాహారాన్ని తినడం నేర్చుకుంటాను సార్. అలాగే తృప్తికరంగా ఉండడం నేర్చుకుంటున్నాను. అదే విధంగా ఈ వాక్యాన్ని 10 మందికి పంచడానికి కూడా
బాగుంది. నీ అప్లికేషన్ కూడా బాగుంది. ఎజ్రా అంటాడు యోహాను వల్ల నేను కూడా తప్పని చెప్పే విధంగా నేను కూడా సత్యం వైపు నిలబడేవాడిగా ఉండాలనుకుంటున్నాను. మామూలుగా లేదు, యోహాన్ని తల తీసేసిన తర్వాత కూడా మేము తీసేసినా పర్లేదు తల అంటున్నారు. బాగుంది. కొంచెం నేనేమంటానంటే మనం చచ్చిపోవడమో వాళ్ళు చంపేయడమో దూరం చేసుకోవడం కంటే కూడా స్నేహం చేయటం, వివేకంగా ఉండటం, అప్పుడు చెప్పటం బాగుంటుంది. అది కూడా ఆలోచించాను. యోహాన్ పాప విషయంలో సత్యాన్ని చెప్పడానికి వెనకడలేదు, నేను కూడా సత్యం కోసం నిలబడతాను, దానివల్ల నాకు నష్టం వచ్చిన అయ్యా. అట్లాగే యేసు కొరకు విశ్వాసంతో విధేయతతో చేయగల చేతులు కలవాడిగా నేను ఉండాలనుకుంటున్నాను. మంచి అప్లికేషన్. రామ్ ప్రసాద్ గారు దేవుని ఎదుట నా మనస్సాక్షిని పరిశీలించుకోవడం, అలాగే ఉన్నదాన్ని సమయం తలాంతో ధనం దేవునికి ఉపయోగించడం. బాగుంది. స్టామిల్ సత్యం కోసం నిలబడతాను. సుధాకర్ నేను నమ్మిన నా దేవుని విషయంలో కష్టమైన పరిస్థితుల్లో కూడా సత్యాన్ని దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పి నిలబడతాను. కళ్యాణం ఏది ఏమైనా సరే నా పరిస్థితులను ఆయన చిత్తానికి అప్పగించుకుంటాను. స్వరూప ఏసయ్య కనికరపడ్డాడు, నేను నరకం వైపు వెళ్తున్న వారి మీద కనికరపడి వారికి వారి అవసరతలు తీరుస్తూ వారి సువార్త చెప్పాలనుకుంటున్నాను. తర్వాత శ్రీకాంత్ నీ అప్లికేషన్ చెప్పలా, నీ అప్లికేషన్ కూడా చెప్పు. ప్రభు వాటికి విధేయత ఉండాలనుకుంటున్నాను. కవిత సైమన్ గారు దేవుడికి ఇచ్చే మనస్సు నాకు ఇచ్చారు, నా మనసు నా సమయం నా ధనం ఆత్మ సంపాదన కోసం ఇస్తాను. సత్యం పలికినప్పుడు యోహాను ప్రాణాలు కోల్పోయాడు, సత్యం కోసం నిలబడాలి, దేవుని వాక్యం పట్ల భయం కలిగి ఉండాలి. మితిశాల మాధురి బస్వరావు బాగున్నాయి, బాగా మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ నీ అప్లికేషన్ మాట్లాడతావా?
దేవునికి విధేయత చూపించాలి అని చెప్పి శిష్యుల దగ్గర నుంచి నేను పాయింట్ తీసుకున్నాను ఒకటి. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే యోహాను వలే లైక్ ఆవేశపూరితంగా లైక్ లేదంటే అలా పబ్లిక్ గా చెప్పి ప్రాణాన్ని పోగొట్టుకోవటం కంటే కూడా మనం లైక్ ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకుని అది ఇంకా బెటర్ గా లైక్ దాన్ని కన్వే చేయడానికి ప్రయత్నించాలి అని చెప్పి ఒక అప్లికేషన్ తీసుకున్నాను.
టైం ఇప్పుడు ఎక్కువైంది, దయచేసి మన్నించండి, పోర్షన్ కంప్లీట్ చేయాలి కదా, అట్లా వెళ్ళిపోయాము. ఒకరు ప్రార్థన చేయండి, మనం తర్వాత చివరి ప్రార్థన చేసి ముగించుకోవచ్చు. స్టడీ టీం నుంచి ఒకరు ప్రార్థించండి.
ఓకే అండి, ప్రార్థన చేసుకున్నాం. మనం తీసుకున్న తీర్మానాలన్నీ దేవుడు స్థిరపరచలాగిన ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం పరిశుద్ధుడా, సకలాశీర్వదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకి తండ్రి, ఇప్పటి వరకు ఉన్న తండ్రి బైబిల్ స్టడీని నడిపించిన విధానాన్ని బట్టి నేను స్థితిస్తున్నాం ప్రభా. మేము తీసుకున్నటువంటి తీర్మానాలన్నిటి కూడా ప్రభా మేము కట్టుబడి ఉండడానికి, ఆ తీర్మానాలను నెరవేర్చుకోవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రములు ప్రభా. యొక్క సన్నిధానంలో ప్రభా ఏ తీర్మానములు అయితే తీసుకున్నావు ప్రభా, ఆ తీర్మానాలకు ప్రభా మేము కట్టుబడి ఉండడానికి తండ్రి, ఆ యొక్క తీర్మానంలో ప్రభాని కొందనందు ఎటువంటి అవంతర పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ప్రభా ఈ సహాయంతో అధిగమించడానికి కూడా మీరు కృప చూపించమని మీ పాదాలు పట్టి సహాయం దయచేయండి ప్రభా అని కొందనాలు. మరైనా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం తీసుకుని ప్రభా, వారు తీసుకున్న తీర్మానాలు కూడా మీరు స్థిరపరిచి మీ మహిమార్థమే మమ్మల్ని అందరినీ వాడుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్ప్రైజ్ లాడుతుంది.
ప్రైజ్ లాడుతుంది. సమయం తిరిగి అడ్జస్ట్ చెప్తా ఉన్నాను, చివరి ప్రార్థన చేపించి ముగించాము, సమయం అయిపోయింది. అట్లా ఉపవాస ప్రార్థన ఉంది 12:30 నుంచి 3 గంటల వరకు, దానికి వసతి పడదాం.